ਤੇ ਵਾਸੁਦੇਵਾਯ। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकां करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनचारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाग्रये। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। చదువుతున్న శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కందం 11వ స్కందం 5వ అధ్యాయం 48వ శ్లోకం. నారదుడు వసుదేవునికి ఇచ్చినటువంటి ఉపదేశాలు ఈ అధ్యాయం పేరు. వసుదేవునికి ఇచ్చిన అధ్యాయాలు వసుదేవునికి ఇచ్చినటువంటి ఉపదేశాలు చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశాలు నారదుమని చెప్తున్నారు. ముఖ్యంగా ఉపదేశాల్లో నవయోగిందులు నిమ్మ మహారాజు యొక్క చర్చ వచ్చింది. ఆ చర్చ అయిపోయింది. అయిన తర్వాత ఇంకా వసుదేవునికి నారదుముని చివరి వాక్యాలు చెప్తున్నారన్నమాట. మీరు చాలా అదృష్టవంతులు, కృష్ణుణ్ణి మీ యొక్క బిడ్డగా మీరు ఎంతో గొప్పగా పెంచారు. చాలా అద్భుతంగా మీరు కృష్ణుణ్ణే మీ కుమారుడిగా పొందగలిగారు. మరి అలాంటి మీ అదృష్టం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇప్పటికే పరిపూర్ణులై ఉన్నారని చెప్తూ ఆయన కృష్ణుణ్ణి ఆలోచించే విషయంలో లేకపోతే కృష్ణుని గురించి సేవించే విషయంలో భక్తుల విషయం ఏముంది, రాక్షసులకు కూడాను ముక్తి లభిస్తుంది, అలాంటి భక్తులు మీ గురించి విడిగా చెప్పాలా అని చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్పాడనమాట. వైరేణయం నృపతయ శిశుపాల పౌండ్ర, శిశుపాలుడు పౌండ్ర ఇలాంటి వైరులు శత్రువులు నృపతయ రాజులు వాళ్ళందరూ కూడా శాల్వాదయో గతి విలాస విలోకనాద్యై. వాళ్ళందరి గతి ఏమైంది? శాల్వుడు, శిశుపాలుడు, పాండుడు వీళ్ళందరి గతి ఏమైందంటే విలాస విలోక ఆద్యై. వీళ్ళందరూ రకరకాలైనటువంటి కృష్ణుడు చేసేటువంటి విలాసాలు, ఆయనకు విలోకాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ధ్యాయంత అకృతధియ శయనాసనాదో, కృష్ణుడు శయనించేది, ఆ కృష్ణుడు కూర్చునేది, ఇవన్నీ కూడా వీళ్ళు చర్చించారు. వీళ్ళు వీటన్నిటి గురించి మాట్లాడారు. తత్సామ్యమాపుర అనురక్త ధియాం పునక్కి. కానీ అవన్నీ వాళ్ళు వైరితో చేశారు, శత్రుత్వంతో చేశారు. చేసిన వాళ్ళకే ముక్తి లభించిందంటే తత్సామ్య అవన్నీ కూడాను మీరు అనురక్త ధియాం అనురక్తితో మీరు చేస్తూ ఉంటే పునక్యం అసలు ఇంకా మీకు భగవంతుడు ఎంత అవకాశం ఇస్తాడు అని నారదుడు వసుదేవుడితో చెప్పినటువంటి మాటలు ఇవి. వైరేణయం నృపతయ శిశుపాల పౌండ్ర శాల్వాదయోగతి విలాస విలోకనాద్యై జ్ఞాయంత ఆకృత ధియశయనాసనాదౌ తత్సామ్యమాపునురక్తు ధియాం పునక్కిం తత్సామ్యమాపురనురక్త ధియాం పునక్కిం వైరేణయం నృపతయ శిశుపాల పౌండ్ర శాల్వాదయోగతి విలాస విలోకనాద్యై ధ్యాయంత ఆకృత ధియశయనాసనాదౌ తత్సామ్యమాపురనురక్త ధియా పునక్కిం వైరేణయం నృపతయ శిశుపాల పౌండ్ర శాల్వాదయోగతి విలాస విలోకనాద్యై ధ్యాయంత ఆకృత ధియశయనాసనాదౌ తత్సామ్యమాపురనురక్త ధియా పునక్కిం. భావము భాష్యం చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శీల ప్రభుపాద. భావము శిశుపాలుడు, పౌండ్రకుడు, శాల్వుడు వంటి విరోధి రాజులు శ్రీకృష్ణుణ్ణే నిరంతరము తలుస్తూ ఉన్నారు. పరుండినప్పుడు, కూర్చున్నప్పుడు, లేదా ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమైనప్పుడు వారు కృష్ణుడి యొక్క గతులను, విలాసములను, ఆ కృష్ణుడు భక్తులపై సారించేటువంటి కృపావలోకనాన్ని, కృష్ణుడి యొక్క ఇతర ఆకర్షణీయమైనటువంటి లక్షణాలని అసూయాభావంతో ధ్యానిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని యందే లగ్నమై ఉండేటువంటి వారు భగవద్ధామంలో ముక్తిని పొంది ఉన్నారు. అలాంటప్పుడు అనుకూలంగా ప్రేమభావంతో కృష్ణుని యందే తమ మనస్సులను నిరంతరము లగ్నం చేసేటువంటి వారికి కలిగేటువంటి వరాల గురించి వేరుగా చెప్పవలసింది ఏమున్నది? భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తు నుంచి అంతర్ధానం చెందేటువంటి సమయంలో వసుదేవుడు తాను పరిపూర్ణమైనటువంటి భక్తిభావంలో నిలుచున్నట్లుగా భగవంతుని యొక్క సన్నిధిని పూర్తిగా వినియోగించుకోనందులకు చింతాగ్రస్తుడయ్యాడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తు నుంచి అంతర్ధానం చెందేటువంటి సమయంలో వసుదేవుడు తాను పరిపూర్ణమైన భక్తిభావంలో నిలిచేటటువంటి విధంగా ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పూర్తిగా వినియోగించుకోనందుకు చింతాగ్రస్తుడయ్యాడు. కానీ దేవకీ వసుదేవులకి యశస్సు జగత్తులో కీర్తించబడుచున్నదని చెప్పి నారదముని ఇంతకు ముందే ఆశ్వాసం ఇచ్చున్నాడు. దేవతలు కూడా భగవంతుని యొక్క జననీ జనకులుగా దేవకీ వసుదేవుని యొక్క మహోన్నతమైన స్థితిని ఆరాధించి ఉన్నారు. వసుదేవుడు తన ఆధ్యాత్మిక స్థితిని గురించే కాకుండా అమంగళ రీతిలో ఈ జగత్తును విడిచినటువంటి యదుకులాన్ని గురించి కూడా చింతిస్తూ ఉన్నాడు. నారదుని వంటి బ్రాహ్మణుల చేత శపితమై యదు వంశము జ్ఞాతుల యొక్క యుద్ధంలో నశించిపోయింది. యదువంశీయులందరూ భగవంతుని యొక్క పార్షదులు అయినప్పటికీ యదువంశము ధరణిపై నుంచి వారి యొక్క నిష్క్రమణము బాహ్యమునకు చూడడానికి అమంగళకరంగా అనిపించింది. అందువల్ల వసుదేవుడు వారి యొక్క గతిని గురించి కూడా చింతించాడు. కృష్ణుణ్ణి విరోధించినటువంటి శిశుపాలుడు, పౌండ్రకుడు, శాలుడు వంటి రాక్షసులందరూ కూడా, ఆ రాక్షస రాజులందరూ కూడా వారి నిరంతర కృష్ణ స్మరణ చేత భగవద్ధామునకు చేరగలిగారని నారదుడు ఇక్కడ ఆశ్వాసము ఇచ్చుచున్నాడు. అయినసో వాస్తవంగా కృష్ణుణ్ణి అనన్యంగా ఆప్యాయంగా ప్రేమించినటువంటి మహోన్నతమైనటువంటి యదువంశీయుల గురించి వేరుగా చెప్పవలసింది ఏమున్నది? అనురక్త దియా పునఃక్యం. అలానే గరుడ పురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడింది. అజ్ఞానినహస్వరవరం సమదిక్షిపంతో ఎంపాపినోపి శిశుపాల సుయోధనాద్య ముక్తింగతాస్మరణమాత్ర విదూత పాప కః సంశయ పరమ భక్తి మతాం జనానాం. దుర్భాషలాడినటువంటి శిశుపాలుడు, దుర్యోధనుడు వంటి పాపిష్టి వారైనా కూడా శ్రీకృష్ణ స్మరణ మాత్రము చేత సర్వ పాపాల నుంచి విముక్తులయ్యారు. ఏదో విధంగా వారి మనస్సులు భగవంతుని లగ్నమై ఉండి ఆ విధంగా వారు ముక్తిని పొందారు. అలాంటప్పుడు భగవంతుని యెడ భక్తిభావ సమన్వితులైనటువంటి వారి గతిని గురించిన సందేహం ఏమున్నది? ఒక పక్క శ్రీకృష్ణుడు దేవదేవుడు నేను ఎరిగి ఉన్నను, అదే సమయమైన అతనిని తన పుత్రునిగా భావించినందుకు కూడా వసుదేవుడు చింతాగ్రస్తుడై ఉన్నాడు. తండ్రి తనయుల సంబంధంలో ఒక్కొక్కప్పుడు తండ్రి తన యొక్క కుమారుని దండించి అనేక రీతిలో అదుపులో పెట్టవలసి వస్తుంది. ఈ ప్రకారం కృష్ణునికి తన యొక్క కుమారుడిగా శిక్షణ ఇవ్వడంలో తాను నిస్సందేహంగా అపరాధము చేసే ఉంటాను అని చెప్పి వసుదేవుడు భావిస్తున్నాడు. కానీ విశుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా వాత్సల్య భావంతో నిండిన వాడై తల్లిదండ్రులు చిన్నపిల్లవాడిని పోషించినట్టుగా భక్తితో తనను పోషించినప్పుడు నిజంగా శ్రీకృష్ణుడు అతి ప్రసన్నుడవుతాడు, ఎంతో ఆనందపడతాడు. అలాంటి భక్తుల ఎదుట ప్రత్యక్షమై వారి పుత్రునిగా వర్తించుచు శ్రీకృష్ణుడు వారి గాఢమైనటువంటి ప్రేమభావాన్ని పరస్పర వినిమయం గావించుకుంటూ ఉంటాడు. ఈ శ్లోకమునందు పేర్కొనబడినట్లుగా దానవులు వాస్తవంగా శ్రీకృష్ణుణ్ణి శత్రుభావంతో దూషిస్తూ ఉన్నారు. అయినా కూడా శ్రీకృష్ణు యందు తాదాత్మ్యం వల్ల అటువంటి దానవులు కూడా ముక్తిని పొందారు. అయినప్పుడు పితృవాత్సల్యంతో శ్రీకృష్ణుని దండించినటువంటి వసుదేవుని గతిని గురించి వేరుగా చెప్పవలసింది ఏమున్నది? సారాంశం ఏమిటి అంటే దేవకీ వసుదేవులను సాధారణ బద్ధజీవులు అని చెప్పి భక్తులు ఎప్పుడు కూడా భావించరాదు. కృష్ణునితో వారి సంబంధం పూర్తిగా వాత్సల్య రస భక్తి భావనతో నిండి ఉన్నటువంటిది. భౌతిక జగత్ యొక్క వాత్సల్యంతో దానికి ఎటువంటి సంబంధం లేదు. తల్లిదండ్రులు తమ సంతానానికి ఇంద్రియభోగ లక్ష్యంగా చూసేటువంటి కారణంగా ప్రాపంచకమైనటువంటి తల్లిదండ్రులు వారి వాత్సల్యం అంతా ఇంద్రియభోగ భావన పైననే ఆధారపడి ఉంటుంది. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపరాంతికం. వందేహం శ్రీగురున్ శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంచ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. పరిపూర్ణమైన భక్తుని గురించి చెప్పమని చెప్పి వసుదేవుడు నారదముని అడిగాడు. నారదముని పరిపూర్ణమైన భక్తి అంటే ఇలా ఉంటుంది అని చెప్తూ ఇదే ప్రశ్న ఒకప్పుడు నిమ్మహారాజు నవయోగిందులను అడిగితే నవయోగిందులు నిమ్మహారాజుకి ఏం సమాధానం చెప్పారో అదే నేను నీకు చెప్తాను అని చెప్పి అంటున్నాడు. నారద భక్తి సూత్రం అని చెప్పేసి ఉంది. పరిపూర్ణమైన భక్తి అంటే ఏంటో నారదముని వర్ణించాడు. వసుదేవుడు ప్రశ్న అడిగినప్పుడు నారదముని ప్రత్యక్షంగా పరిపూర్ణమైన భక్తి అంటే ఇది అని చెప్పచ్చు, కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నవయోగిందులు ఆనాడు నిమ్మహారాజుకి ఇలా చెప్పారు అదే నేను నీకు చెప్తున్నాను. పరిపూర్ణమైనటువంటి భక్తిలో ఒక అంశం ఏమిటనంటే అలాంటి పరిపూర్ణమైనటువంటి భక్తికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అందులో కీర్తించడం అన్నమాట. కృష్ణ భక్తుల అంశం ఏమిటంటే కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే కృష్ణునికి గొప్పగా భక్తి చేశారో వాళ్ళని కీర్తించడం కూడా కృష్ణ భక్తిలో భాగమే. వేదాంత దేశికరు ఒకసారి ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఆ ఉపన్యాసంలో ఆయన ఎన్నో విషయాలు భగవంతుడి గురించి భగవంతుని యొక్క భక్తుల గురించి చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఒక భక్తుడు లేచి, మీరు ఇదని చెప్తున్నారు బాగానే ఉంది కానీ మీరు ఉదయం అలా చేశారు ఉదయం ఇలా చేశారు అని చెప్పి ఏవో కొన్ని అపార్థాలు అవి నోటుకొచ్చినట్టుగా 4-5 మాటలు వదిలేశాడు. వదలగానే వేదాంత దేశికర్ ఏమన్నారంటే వెంటనే ఆ భక్తుడిని చూపించి ఆయనకి మీరు భగవంతుడి ప్రసాదం భగవంతుడి పూలమాల తెచ్చి వేయండి అని చెప్పన్నారు. శిష్యులకు అర్థం కాల ఉపన్యాసం జరుగుతుంది ప్రశాంతంగా, మధ్యలో లేచి నిలబడిపోయి సభ్యత సంస్కారం అనేటువంటిది లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తే అది మిమ్మల్ని దూషిస్తే ఆయనకి మీరు దండేసి నమస్కారం చేసి ప్రసాదం ఇవ్వమని చెప్తున్నారేంటి అని చెప్పన్నాడు. ఆయన శిష్యులు అంటే వేదాంత దేశికర్ అన్నారు, భాగవత ఉపన్యాసం చెప్పేటప్పుడు నేను ఒక చిన్న సూత్రం మర్చిపోయాను, ఆ మర్చిపోయిన ఆయన నాకు గుర్తు చేశాడు అందుకని ఆయనకి పూలమాల సమర్పించమని చెప్పాను. ఏమిటది అని చెప్పంటే భాగవతాన్ని వర్ణించేటువంటి వ్యక్తి వ్యాసాసన మీద కూర్చొని భాగవతం గురించి వివరించేటువంటి వ్యక్తి ఖచ్చితంగా 3 విషయాలు ప్రస్తావించాలి. ఏమిటా 3 విషయాలు అంటే భగవంతుని కీర్తించాలి, భగవంతునికి పరిపూర్ణమైన భక్తి చేసినటువంటి శుద్ధ భక్తులను కీర్తించాలి, బద్ధజీవునిగా తాను వ్యాసాసన మీద కూర్చున్నందుకు గాను పరిహారంగా తనలో ఉన్నటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్ర రూపేణ ప్రస్తావించాలి. తనలో ఉన్న అనర్థాలు శాస్త్ర రూపేణ వాటిని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు లేదా ఆ అనర్థాలు ఏ విధంగా ఉన్నది గుర్తించాలి. నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు భగవంతుని కీర్తించాను బాగుంది, భగవంతుని యొక్క భక్తులను కీర్తించాను బాగుంది, నా అనర్థాలు నేను వ్యక్తపరచుకోలేదు, ఆ పని ఆ భక్తుడు చేశాడు ఆ కూర్చున్నటువంటి శ్రోత, అందుకని ఆయనకి పూలమాల వేయండి అని చెప్పన్నాడు. భాగవత ఉపన్యాసం చెప్పేటువంటి వక్త ఎవరైనా కానీ ఈ 3 విషయాలు ఆలోచన చేయాలి. భగవంతుని గురించి కీర్తించడం, భగవంతుని శుద్ధ భక్తులను కీర్తించడం, తన స్వీయ అనర్థాలు ఏమన్నా ఉంటే ఆ వాటిని చెప్పడం. భాగవత ఉపన్యాసం వక్త చెప్పేటప్పుడు ఈ సూత్రాన్ని కనుక పాటించగలిగితే ఖచ్చితంగా ఆ చెప్పేటువంటి ఉపన్యాసం వల్ల అతనికి పవిత్రీకరణ ఖచ్చితంగా ఉంటుంది. అతనికి పవిత్రీకరణ జరుగుతున్నది అని అంటే ఖచ్చితంగా వినే వ్యక్తుల్లో కూడాను ఆ ప్రభావం అనేది పడుతుంది అన్నమాట. యువతల వ్యక్తి పవిత్రీకరణ చెందుతున్నాడు అని అంటే చెప్పే వ్యక్తి ఆ చెప్పేటువంటి ఉపన్యాసం ద్వారా వినే వ్యక్తులు ఖచ్చితంగా పవిత్రీకరణ చెంది తీరుతారు. నేను చెప్పే ఉపన్యాసం ద్వారా నాకే పవిత్రీకరణ జరగట్లేదు అని అంటే వినేటువంటి వ్యక్తుల్లో శ్రద్ధ ఎవరైతే పెట్టుకొని వింటూ ఉంటారో ఆ వ్యక్తుల్లో అది పరివర్తన పవిత్రీకరణ తీసుకురాలేదు. అందుకని వేదాంత దేశికరు చెప్పినటువంటి సూత్రం ప్రకారం ఏంటంటే భాగవత ఉపన్యాసం మనం చెప్తున్నప్పుడు భగవంతుని కీర్తించడం, భగవద్ భక్తుల్ని కీర్తించడం, మన స్వీయ అనర్థాలు చెప్పడం, శాస్త్రవచన రూపేణ చెప్పడం. నారదముని వసుదేవునికి భక్తి గురించి వివరించేటప్పుడు తాను ప్రత్యక్షంగా భక్తి గురించి ఆయనకి సంపూర్ణంగా తెలుసు, పరిపూర్ణమైన భక్తి అంటే ఇలా ఉంటుందని చెప్పేసి ఆయనే నారద భక్తి సూత్రాలు రాశారు కదా. కానీ ఆయన అలా చెప్పకుండా నవయోగిందులు అనేటువంటి శుద్ధ భక్తుల్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చి వాళ్ళు నిమి మహారాజుకి ఇలా చెప్పారు అని చెప్పి ఏకాదశి మహత్యాన్ని కూడా మీరు గమనిస్తే చాలా ఏకాదశి మహత్యాల్లో ఏకాదశి మహత్యం అంతా ఎవరి సంభాషణ, కృష్ణుడికి యుధిష్ఠిర మహారాజుకి జరిగిన సంభాషణ. స్వామి కృష్ణ ఫలానా ఫలానా ఏకాదశి ఎలా వస్తుంది, అది ఎలా చేయాలి, దాని యొక్క అంతరార్థం ఏంటి, ఫలితం ఏంటి అని అడిగితే చాలాసార్లు కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు అడిగినటువంటి ఈ ప్రశ్న ఒకనొక సమయంలో నారదముని బ్రహ్మను అడిగాడు, అప్పుడు బ్రహ్మ నారదమునికి ఇలా చెప్పాడు, అదే నేను నీకు చెప్తున్నాను అంటున్నాడు. అంటే చెప్పేటువంటి విషయానికి ప్రామాణికతను సంతరింపజేయడం ఒకటి అయితే, కృష్ణుడు కానీ లేకపోతే కృష్ణుడు శుద్ధ భక్తులు కానీ ఆ భక్తిపూర్వక విషయాలను వివరించేటప్పుడు అలా వివరించినటువంటి వాళ్ళని కూడా తెలుసుకోవడం భక్తిలో భాగం. నారదముని పరిపూర్ణమైన భక్తి గురించి చెప్తున్నారు అక్కడ వసుదేవునికి. అప్పుడు ఈ పరిపూర్ణమైన భక్తిని ఇంతకుముందు ఎవరైనా వివరించారా? నవయుగంధులు వివరించారు. వాళ్ళని కూడా ప్రస్తావనలోకి తెచ్చి వాళ్ళు ఆయనకి నీవు మహారాజుకి అలా చెప్పారు, అది నిన్నకి ఇలా చెప్తున్నాను. పరిపూర్ణమైనటువంటి భక్తిలో ఈ భక్తి సేవలో ఒక మంచి విషయం ఏమిటంటే, భగవంతుని యొక్క శుద్ధ భక్తుల్ని వాళ్ళ దగ్గర నుంచి మనం పొందిన ప్రయోజనాలని ఆ ప్రయోజనం పొందేటప్పుడు గుర్తు చేసుకోవడం. సాక్షాత్తు నరసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు ప్రహ్లాదుడి ముందు ప్రహ్లాదుడు అంటున్నాడు, నారదముని నాకెంత సహాయం చేయకపోతే, నారదముని నాకు ఎన్ని క్లాసులు ఇవ్వకపోతే ఈరోజు నేను దేవుణ్ణి చూడగలిగాను. అది నారదముని మామూలుగా కాదు, ప్రహ్లాదుడి గర్భంలో ఉన్నప్పుడే క్లాసులు ఇవ్వడం మొదలుపెట్టాడు భాగవత ఉపన్యాసం. నారదముని అంత పట్టించుకుని ఉండకపోతే ఈరోజు భగవంతుడి దర్శనం నాకు ఎలా కలిగి ఉండేది అని భగవంతుడి ముందు ప్రహ్లాదుడు అనుకుంటున్నాడు అనమాట. ఇలా నారదముని వసుదేవునికి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తున్నప్పుడు వసుదేవుడు ఎంతో శ్రద్ధగా ఎంతో సావధానంగా వింటున్నాడు. అంటే వినేటువంటి వసుదేవుడికి ఆ పరిపూర్ణమైన భక్తి గురించి తెలియదా? మరి పరిపూర్ణమైన భక్తి గురించి తెలియకుండానే కృష్ణుని బిడ్డగా పొందేశాడా? అది ఒక జన్మలో కాదు, మూడు జన్మల్లో. పురుషుని సతుపులుగా ఉన్నప్పుడు పురుషుని గర్భుడిగా భగవంతుడు వాళ్ళకి పుట్టాడు, అతిథి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనుడిగా భగవంతుడు వాళ్ళకి జన్మించాడు, దేవకి వసుదేవులకి వస్తే మళ్ళీ శ్రీకృష్ణుడిగా ఆయన అవతరించాడు. పవిత్ర భక్తి గురించి తెలియకుండానే, భక్తి సేవ అంటే ఏంటో అర్థం కాకుండానే వసుదేవుడు మరి కృష్ణుని బిడ్డగా పొందాడా? వసుదేవుడు కూడా పరిపూర్ణమైన భక్తి అంటే ఏమిటో తెలుసు. నారదముని ఆ పరిపూర్ణమైన భక్తి గురించి చెప్తుంటే ఎంతో ఆస్వాదిస్తున్నాడు. తెలియని వాడు మళ్ళీ ఎంతో వినయంగా ఆస్వాదన చేస్తున్నాడు. ఆ ఆస్వాదన కారణం ఏమై ఉంటుంది, ఏమై ఉంటుంది కారణం అంటే, పవిత్రమైన భక్తి ఎంత గొప్పది, అది నన్ను ఎంత స్థానంలో నిలబెట్టిందంటే, ఆ పవిత్రమైన భక్తి భగవంతుడే నాకు బిడ్డగా చేసి నా చేతిలో పెట్టింది, నేను చేతిలో పట్టుకొని లాలించేటట్టుగా. పవిత్రమైన భక్తికి ఎంత శక్తి ఉంది, అలా అంత శక్తి ఉన్నటువంటి ఆ పవిత్రమైన భక్తి గురించి ఎంత విన్నా తక్కువే అని చెప్పి నారదము నుంచి ఎంతో ఆనందంగా వింటున్నాడు ఆయన. పవిత్ర భక్తికి ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే, కృష్ణుని నాకు బిడ్డగా ఇచ్చింది కాబట్టి దాని గురించి ఎంత విన్నా తక్కువే అవుతుంది, కాబట్టి ఇంకా ఇలాంటి భక్తులు సాధువుల నుంచి వినాలని చెప్పి వసుదేవుడు తనకు పవిత్ర భక్తి సేవ అంటే తెలిసి కూడా నారదము నుంచి వింటున్నాడు ఆయన. చెప్పే నారదమునికి తెలియదా వసుదేవుడికి పవిత్రమైన భక్తి అంటే ఏంటో తెలుసని? మరి తెలిసి ఎందుకు చెప్తున్నాడు? కృష్ణునే బిడ్డగా పొందినటువంటి వసుదేవుడికి పవిత్ర భక్తి గురించి తెలియదా, మరి నారదముని ఎందుకు వివరిస్తున్నాడు? అంటే ఈ విధంగా వసుదేవుడికి ఈ పవిత్ర భక్తిని గురించి చెప్పడం ద్వారా వసుదేవుడికి నేను సేవ చేసినట్టు, వసుదేవుడికి నేను సేవ చేసినట్టు. ఒక భక్తుడికి సేవ చేసుకున్నాం ఈ విధంగా, ఆ భక్తుడు తనకు తెలిసిన విషయాన్ని నన్ను అడుగుతున్నాడు, నేను తనకు చెప్పడం ద్వారా ఆయనకి సేవ చేసుకున్నామని సేవాభావంతో నారదముని చెప్తున్నాడు. వసుదేవుడు కూడా అదే సేవాభావంతో నారదముని చెప్తుంటే వింటున్నాడు. ఇద్దరికీ తెలుసు పవిత్రమైన భక్తి అంటే ఏంటో, కానీ ఇద్దరూ కూడా ఆ పవిత్రమైన భక్తిని చర్చిస్తున్నారు. దేనికోసం? ఈ విధంగా చర్చించడం వల్ల బోధయంతం పరస్పరం జరిగి తుష్యంతిచ రమంతిచ వస్తుంది, సంపూర్ణమైనటువంటి సంతృప్తి దివ్యమైన ఆనందం లభిస్తుందని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇద్దరికీ సంపూర్ణంగా తెలిసినటువంటి సబ్జెక్టే అది. అలా వాళ్ళిద్దరూ చర్చిస్తూ చివరికి నీవు మహారాజుకి నవయుగంధుని చెప్పినటువంటి టాపిక్ మొత్తం అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు నారదముని వసుదేవుడికి చెప్తున్నాడు విషయాలు. ఏమంటున్నాడు? వసుదేవా, ఎంత అదృష్టవంతుడివి నువ్వు, భగవంతుడే నీకు బిడ్డగా లభించాడు. భగవంతుడు నువ్వు బిడ్డగా పొంది ఆ భగవంతుడితో నువ్వు చక్కగా ఆ భగవంతుని ఎత్తుకున్నావు, భగవంతుడితో ఎన్నో 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 దివ్యమైనటువంటి లీలల్లో నువ్వు పాల్గొన్నావు. దీని ముందు శ్లోకంలో అనమాట, నిన్న లక్ష్మణుడు వివరించారు కదా, భగవంతుడితో చక్కగా మీరు శయన ఆసన భోజనై, అంటే శయనంలో కానీ కలిసి కూర్చునేటప్పుడు కానీ లేకపోతే కలిసి భోంచేసేటప్పుడు కానీ అన్నిట్లో కూడా భగవంతుడితో మీరు ఎంతో గొప్ప సాంగత్యం పొందారు, ఎంతో అనురాగం, ఎంతో సన్నిహిత సాంగత్యం చేత మీరు సంపూర్ణంగా పవిత్రమయ్యారు, పరిపూర్ణంగా అయ్యారు, మీరు జీవితాలు ధన్యమైనవి అని చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చిన తర్వాత ఈరోజు శ్లోకంలో నారదముని ఏమంటున్నాడు అంటే, మీ జీవితాలు ధన్యవాదం మాట అలా ఉంచండి, భగవంతుడికి శత్రువులు ఉన్నారే, శత్రువులు కూడా భగవంతుడిని నిరంతరము శత్రుత్వ భావనతో స్మరణ చేయడం వల్ల వాళ్ళకే మోక్షం లభించి భగవద్ధాం వెళ్ళినప్పుడు అనురాగభావంతో మీరు నిత్యం స్మరణ చేస్తే మీ సంగతి చెప్పాలా విడిగా. నారదముని ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే భాష్యంలో చెప్తున్నారు, వసుదేవుడు అనుకుంటున్నాడంట, ఒకవేళ నేను కానీ కృష్ణుని పుత్రునిగా పొందాను కాబట్టి ఏదో నా బిడ్డ అనేటువంటి ఏమరపాట్లో ఆయన భగవంతుడని గుర్తించకుండా, ఆయన సాంగత్యం యొక్క విలువను మనం తెలుసుకోకుండా ఏమన్నా పొరపాటు చేసి పరిపూర్ణమైన భక్తిని ఏమైనా పొందకుండా పోయానా, అట్లా ఏమైనా ఈ జన్మని కాలాన్ని ఏమైనా వృధా చేశానా అని అనుకుంటున్నాడు వసుదేవుడు. ఎందుకంటే ఆ విధంగా జన్మని కాలాన్ని వృధా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఈరోజు కాదు కృష్ణుడు ఉన్న రోజునే. కృష్ణుడు ఈ భూమండలం మీద అవతరించినప్పుడే కృష్ణుని భగవంతుడిగా తెలుసుకోకుండా, కృష్ణుడిని దేవదేవుడిగా గుర్తించకుండా సమయాన్ని జన్మని ఎంతోమంది వృధా చేసుకున్నారు. కృష్ణుని భగవంతుడిగా గుర్తించి వాళ్ళ జన్మని సార్థకం చేసుకున్న వాళ్ళు కొద్దిమందే. వసుదేవుడికి అందుకనే ఆ భావన వచ్చింది, ఒకవేళ నేను అట్లా ఏమైనా జన్మని ఏమైనా వృధా చేసుకుంటున్నానా, లేదు అలా ఎప్పటికీ కాదు అని చెప్పి నారదుడు భరోసా ఇస్తూ చెప్తున్నాడు అనమాట. శిశుపాలుడు, పౌండ్రకుడు, శాల్వుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా కృష్ణుని వైరభావంతో శత్రుత్వ భావంతో కృష్ణుని స్మరించారు, అయినా వాళ్ళకి మోక్షం లభించింది. అలాంటిది అనురాగభావంతో నువ్వు పూజించేవాడివి, నీకు పరిపూర్ణత ఎందుకు లభించదు, ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పన్నారు. ఎవరైతే ఈ శిశుపాలుడు లేకపోతే శాల్వుడు, పౌండ్రకుడు వీళ్ళంతా ఉన్నారో, వీళ్ళందరూ కూడా చాలా చాలా భయంకరమైనటువంటి అసురు స్వభావం కలిగినటువంటి రాజులు, అసురు స్వభావం కలిగినటువంటి రాజులు వీళ్ళు. అలాగే వీళ్ళలాగే కృష్ణుని ఎప్పుడు నిరంతరం శత్రుత్వ భావంతో స్మరించినటువంటి ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన పేరేమిటి, కంసుడు. ఈ కంసుడు కూడా కృష్ణుని ఎప్పుడు శత్రుత్వ భావంతోనే స్మరించాడు అనమాట. అందుకనే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా కూడా ఆయనకి కృష్ణుడే గుర్తొస్తున్నాడు. అప్పుడప్పుడు అకస్మాత్తుగా నిద్రలో పీడకలు వచ్చేది, ఆ పీడకలు ఏంటంటే కృష్ణుడు వచ్చాడు, అంతఃపురంలో ప్రవేశించాడు, కంసుడు మంచంలో నిద్రపోతున్నాడు, కృష్ణుడు కత్తి తీసుకుని నరికేశాడు అని చెప్పి అకస్మాత్తుగా లేచేది. లేచి మళ్ళీ చూసుకున్న తర్వాత ఏమి లేదు, ఏమి రాలేదు, అంతా మామూలుగానే ఉంది అమ్మో అని చెప్పేసి ఒకసారిగా గుండె దడొచ్చేసేది అనమాట కంసుడికి. ఇలా కలలో కూడా, అంటే కంసుడు అనుకున్నాడు వచ్చి ఇదంతా పీడకలేదు, అది పీడకలు కాదు మంచి కలేదు, కృష్ణుడు కలలోకి వచ్చి ఆ విధంగా నీకు కనిపిస్తున్నాడు అని అంటే కృష్ణుడు కనిపిస్తుంటే ఇంకా అది మంచి కల అది. ఇలా పగలంతా కూడా కృష్ణు గురించి ఎంత భయపడి ఉంటే రాత్రిపూట కలలో కృష్ణుడికి గుర్తుకొస్తాడు చెప్పండి. మనం కూడా పగలంతా ఇంద్రియ భోగాన్నో లేకపోతే ఇంకొక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే రాత్రిపూట కలలో అదే మనకు గుర్తుకొస్తుంది, ఆ సంబంధమైనటువంటి కలలే మనకు వస్తాయి. అలా కంసుడు పగలంతా కూడా కృష్ణుడి గురించి శత్రుత్వ భావంతో, భయంతో, శత్రుత్వంతో కృష్ణుడు ఎప్పుడొస్తాడో, ఎప్పుడు నన్ను సంహరిస్తాడో, ఎందుకంటే అక్కడ అశరీరవాణి చెప్పింది ఏమని, అష్టమ గర్భంలో జన్మించబోయేటువంటి వాడు ఖచ్చితంగా నిన్ను వధిస్తాడు. అప్పటి నుంచి ఈయనకి భయం పట్టుకుంది అనమాట. ఆ భయంతో ఎప్పుడు కృష్ణుని స్మరిస్తున్నాడు ఆయన. కృష్ణుని స్మరించడమే కాదు, ఆయన ఎంతో మంది రాక్షసులను పంపిస్తున్నాడు, రాక్షసులను వృందావనానికి పంపించి కృష్ణుని సంహరించండి అని చెప్పేసి ఆదేశిస్తున్నాడు. ఆయన మొట్టమొదటి పంపించినటువంటి రాక్షసులు ఎవరు, ఒక రాక్షసి పూతన, పూతనని పంపించాడు అనమాట. పూతనని పంపించి నువ్వు కృష్ణుని ఏదో ఒక విధంగా సంహరించు, ఎందుకంటే పూతన అంటే కేచరి రాక్షసి. కేచరి రాక్షసి అంటే ప్రభుపాదుల వారు చెప్తారు కృష్ణ పుస్తకంలో, దేవాదేవుడు కృష్ణ భగవానుడు పుస్తకంలో ఆ కేచరి రాక్షసులు ఉన్నారంట, ఇప్పటికి కూడా ఉన్నారంట వాళ్ళు. వాళ్ళు చిన్న ఎండిపోయిన కొమ్మను కానీ లేకపోతే ఏదైనా సరే ఒక కర్ర పొలం తీసుకుని దాని మీద కూర్చొని ఎక్కడికైనా ప్రయాణం చేసేస్తారంట. వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోతారు, వాళ్ళు ఎక్కువ పసిపిల్లలు. అందుకని కృష్ణుడు బాలుడుగా ఉన్నాడు కాబట్టి, అంటే కంసుడి ఆలోచన ఏంటంటే ఇతని పిల్లోడు కదా, చిన్నపిల్లోడు, కానీ ఎక్కడున్నాడో తెలియదు, ఏ ఇంట్లో ఉన్నాడో తెలియదు. కాబట్టి చిన్నపిల్లల్ని పట్టుకోవడంలో ఎక్స్పర్ట్గా నైపుణ్యం కలిగినటువంటి పోతనని పిలిపించి ఆ పోతనని పంపించాడే. పోతనని పంపించి కృష్ణుడిని ఏదో ఒక విధంగా నువ్వు సంహరించే రావాలని చెప్పేసి అన్నాడు. పోతన బృందావనం వెళ్ళింది. బృందావనం వెళ్ళి అంతా ఎదుగుతుంది. ఎదుగుతూ ఉంటే అందరూ కూడా కృష్ణుడు ఎంతో బాగున్నాడంట, కృష్ణుడు ఎంతో ముద్దొస్తున్నాడంట అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ విని ఎవరి కృష్ణుడు, ఎవరి కృష్ణుడు, ఎవరి కృష్ణుడు అని చెప్పి అనుకుంటూ స్మరణ చేసుకుంటూ వెళ్తుంది. కృష్ణ కృష్ణ అనుకుంటూ పోతున్నామె. చివరికి నందమహారాజ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా గుంపు గుంపులుగా ఉన్నా వెళ్తున్నారు. కృష్ణుని చూసొద్దామని వెళ్తున్నారు వాళ్ళంతా. అప్పుడు ఈమెకు అర్థమైంది కృష్ణుని చూడడానికి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. అందమైన స్త్రీ రూపంలో అక్కడికి వెళ్ళింది. అందరూ అనుకున్నారు ఎవరో పక్క ఊరు నుంచి వచ్చిన ముత్తైదువు కావాలని చెప్పి పంపించేశారు లోపలికి. యశోదమ్మ కూడా అనుకుంది, రోహిణీదేవితో మాటల్లో పడింది ఆమె. ఈమె రావడం చూసి ఎవరమ్మా అని అంటే కృష్ణుని చూడాలి అని అంటే సార్ లోపల ఉన్నాడు పోయి చూడు అని చెప్పేసి పంపించేసింది. పోతున్న తిన్నగా లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణుని చూస్తుంది, చూడగానే ఆప్యాయత కలిగింది. పసిబిడ్డ ఎంతో ముద్దులు అలుగుతున్నాడు అని చెప్పి కాసేపు ఉయ్యాలూపింది. ఆ తర్వాత మళ్ళీ కంసుడు చెప్పిన ఆజ్ఞ గుర్తుకొచ్చి వెంటనే శత్రుత్వం గుర్తుకొచ్చింది. ఈ పిల్లవాడిని ఏదో విధంగా నేను చంపాలి అని చెప్పి కృష్ణుని ఎత్తుకుని బయటికి తీసుకెళ్ళింది. పెరట్లోకి తన విషాన్ని ఇచ్చింది, పాల ద్వారా విషాన్ని ఇచ్చింది. కృష్ణుడు ఏం చేశాడు, ఆ విషాన్ని తీసుకున్నాడు. విషంతో పాటు ప్రాణాన్ని కూడా తీసుకునేసాడు. తీసుకుని పోతున్న ప్రాణాన్ని హరించేశాడు. హరించేస్తే పెద్ద పెట్టను గావు కేక పెట్టి కింద పడిపోయింది అనమాట. తన రాక్షస రూపం తీసుకుని కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత వృందావన వాసులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే మహారాక్షస రూపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు వచ్చేసింది. ఆ రాక్షసి పైన కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు. యశోదమ్మ పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి కృష్ణుని దింపుకొని కృష్ణుని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి మో ఎవరో దిష్టి పెట్టారు, ఏదో గ్రహం ఆవరించినట్టుంది అని చెప్పేసి కృష్ణుడికి దిష్టి తీసింది అనమాట. దిష్టి తీసేసి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయింది. పూతనకి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు కదా, కృష్ణుణ్ణి వైరంతో భావించిన వాళ్ళందరూ మోక్షం పొందారు అని. పూతనకి ఎలాంటి మోక్షం లభించింది, దాదిస్థానం లభించింది. కృష్ణుడి తల్లి తర్వాత తల్లి స్థానం లభించింది గోలోకంలో, యశోదమ్మ తర్వాత స్థానం లభించింది. కానీ వచ్చిన ఉద్దేశం ఏంటి, కృష్ణుని సంహరించాలనే ఉద్దేశంతోనే వచ్చింది. కానీ లభించిన స్థానము కృష్ణుడి తల్లి తర్వాత తల్లి స్థానం లభించింది. అంత గొప్ప మోక్షాన్ని కృష్ణుడు ఇచ్చాడు పోతునికి, చంపాలని వచ్చినటువంటి పోతునికి అంత స్థానం ఇచ్చాడు అనమాట. భక్తివినోద్ ఠాకూర్ల వారు ఏం చెప్తున్నారంటే మన అనర్థాల గురించి చెప్తున్నారు ఆయన. ఈ పోతున అనేటువంటి రాక్షసి ఏ అనర్థాన్ని తెలియజేస్తుంది అంటే కపట గురువుని తెలియజేస్తుంది. ఎవరు ఆ కపట గురువు అంటే మన యొక్క కలుషితమైన మనస్సు. కలుషితమైన మనస్సే కపట గురువు. ఈ కపట గురువు ఎప్పుడు ఏం చేస్తుంది అంటే నిన్ను భక్తిలో ఉండి కూడా భక్తి గురించో ముక్తి గురించో రక్తి గురించో ప్రేరేపిస్తుంది తప్ప భక్తి గురించి ప్రేరేపించదు. ముక్తి అనంటే కృష్ణుడి యొక్క సేవ, కృష్ణుడి యొక్క ప్రచారం అనేది లేకుండా నేను ముక్తి చెందిపోవాలి, నేను ముందు ఉద్ధరించి పడిపోవాలి, అది కూడా పొరపాటే అంటున్నారు. మరి భక్తి అనంటే ఈ భక్తిలో ఉండి కూడా భక్తి నిండాలి. భక్తి అనంటే భౌతికమైనటువంటివన్నీ కూడా నాకు బాగా రావాలి. రక్తి అనంటే ఇంద్రియ భోగాలకు సంబంధించినటువంటి కామక్రోధ లోభ సంబంధ విషయాలు అవన్నీ కూడా నాకు లభించాలి. ఇవన్నీ భక్తిలో ఉండి కోరుకోవడం కపట మనస్సు చేస్తుంది. కాబట్టి ఆ కపట మనస్సే కపట గురువుగా చెప్తూ పూతన ఎవరిని తెలియజేస్తుంది అనంటే ఆ కపట గురువుని లేదా కపట మనస్సుని తెలియజేస్తుంది. ఎందుకంటే కపట వేషంలో వచ్చింది కదా. బృందావనవాసులు అందరూ ఏమనుకున్నారంటే ఆమె రాక్షసుని ఎవరు అనుకోలే. అందరూ ఏమనుకున్నారు అంటే ఈమె ఎవరో గొప్ప దేవతా స్త్రీలాగా ఉంది, మన కృష్ణుని దీవించడానికి వచ్చినట్టుంది అని. దీవించడానికి కాదు, తినేయడానికి వచ్చిందని చెప్పేసి, సంహరించడానికి వచ్చిందని చెప్పేసి వాళ్ళు అనుకోలే. అలాంటి కపట వేషంలో వచ్చిందనమాట. అందుకని పూతన దేనికి ఏ అనర్థానికి ప్రతీక అంటే కపట గురువు, కపట మనస్సుకు ప్రతీక. తర్వాత కంసుడికి పూతను వెళ్ళిందే కానీ తిరిగి రాలేదు, ఏమైందో తెలియదు. అందుకని శకటాసురుడిని పంపించాడు. శకటాసురుడు బండి రాక్షసుడు వెళ్ళాడు. బండి రాక్షసుడు వెళ్ళి అక్కడ కృష్ణుడు ఆడుకుంటూ ఉంటే అక్కడ బండి రూపంలో నుంచున్నాడు. కృష్ణుడు ఏం చేశారు అని అంటే, వీళ్ళు బాగా ఎక్కువగా ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి యశోదమ్మ బయట ఇరుగు పొరుగు వాళ్ళందరూ అమలక్కలందరూ వచ్చారని వాళ్ళు పలకరించడానికి అని చెప్పి కృష్ణుడిని అక్కడ బండి కింద అక్కడ పరుండబెట్టి తను అమలక్కలను పలకరించడానికి వెళ్ళింది. ఇదే సమయం అని చెప్పేసి శకటాసురుడు బండి రాక్షసుడు కృష్ణుణ్ణి అట్లానే బండి రూపంలోనే క్రష్ చేసేయాలి, అంటే కృష్ణుని పూర్తిగా పొడి పొడి చేసేయాలి, పిండేసేయాలని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని ఉంటే కృష్ణుడు ఏం చేశాడు, శకటాసురుణ్ణి చూసి తన ఎడమ కాలెత్తి శకటాసురుణ్ణి గట్టిగా తన్నాడు అనమాట. అసలు ఆ కృష్ణుడు ఆ విధంగా తనడంతోనే ఆకాశంలోకి లేచింది బండి. ఆకాశంలో లెగిసి గింగరాలు తిరిగి 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 కింద పడి ముక్కలు ముక్కలు అయిపోయింది అనమాట. పెద్ద శబ్దం. యశోదమ్మ మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్న చర్చ అంతా కూడా మధ్యలో ఆగిపోయింది. ఏదో అయింది అని పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణుడేమో అక్కడ ఉన్నాడు, బండి ఏమో ముక్కలు ముక్కలు అయిపోయింది. యశోదమ్మ వెంటనే మళ్ళీ కృష్ణుడు తీసుకుని వెళ్ళి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి దిష్టి తీసి, అమ్మో నా బిడ్డకి ఏదో దిష్టి తగిలినట్టుంది, బండి కాస్త ఇంకొంచెం ఉంటే నా బండి నా బిడ్డ మీద పడిపోయి ఉండేది, శ్రీమన్నారాయణుడి దయ వల్ల పక్కన పడింది అని చెప్పేసి ఆ శ్రీమన్నారాయణుడి కృష్ణుడి రూపంలో ఆ బండిని ముక్కలు ముక్కలు చేశాడని తెలియదు ఆమెకి. ఆ విధంగా శకటాసురుడిని కృష్ణుడు వధించాడు. మరి ఈ శకటాసురుడు మనలో ఏ అనర్థానికి ప్రతీక అనంటే, బండి బండి అంత బరువు ఉండేటువంటి కొత్త పాత దురలవాట్లు మనలో కొన్ని వాసనలు, చెడు వాసనలు, పాత వాసనలు, కొత్త వాసనలు, కొన్ని ఇప్పుడున్నట్టు సాంగత్యంలో ఏర్పాటు చేసుకునేటువంటివి ఉంటాయి, కొన్ని పూర్వాశ్రమంలో మనం ఈ భక్తిలోకి రాకముందు ఏర్పాటు చేసుకున్న పాత వాసనలు ఉంటాయి. ఆ పాత కొత్త దురలవాట్లకి ప్రతీక శకటాసురుడు అనమాట. ఆ పాత కొత్త దురలవాట్లు అనేటువంటివి మనము బయటపడాలి అని అంటే ఈ శకటాసురుని కృష్ణుడు వధించినటువంటి వైనాన్ని గుర్తుపెట్టుకుని దీన్ని మనం రోజు తలుచుకుంటూ ప్రార్థన చేస్తే మనలో ఆ కొత్త పాత దురలవాట్లు అనేటువంటివి దూరం అవుతాయి. శకటాసురుడు ఈ విధంగా వధించబడగానే తర్వాత మళ్ళీ కంసుడు ఏం చేశాడు, ఇంకొక రాక్షసుడిని పంపించాడు. ఎవరో రాక్షసుడు, తృణావర్తుడిని పంపించాడు. తృణావర్తుడు అంటే సుడిగాలి, సుడిగాలి రాక్షసుడు. సుడిగాలి రాక్షసుడు ఆయన వచ్చాడు అని అంటే ఇంకా ఇల్లు వాకిళ్ళు చెట్లు చేమలు ఏమి లేదు లెక్క, ఆయనకి అన్నిటినీ పెరుక్కొని తీసుకెళ్లిపోతాడు అనమాట. అంత భయంకరమైన సుడిగాలి. బృందావనంలోకి ప్రవేశించాడు అనమాట. బృందావనంలోకి ప్రవేశించగానే అప్పుడు కృష్ణుడు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో యశోదమ్మ ఒళ్ళో ఉన్నాడు. ఆయన సుడిగాలి రాక్షసుడు వస్తున్నటువంటి విషయం ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఇతను గనక నేను దొరకకపోతే బృందావనం మొత్తాన్ని కూడా ఇతను లేపేస్తాడు, సుడిగాలి కాబట్టి మొత్తాన్ని కూడా ఇతను తీసేసే అవకాశం ఉంది. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, ఇంట్లో ఉన్నానని తెలిసి ఇల్లు మొత్తం తీసేసాడని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు యశోదమ్మకి మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని చెప్పి కృష్ణుడు యశోదమ్మని ఆప్యాయంగా చూస్తున్నాడు. యశోదమ్మ కృష్ణుని చూసి ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడుతుంది, ఎత్తుకుని ఇలా ఇలా జోలపాట్లన్నీ పాడుతుంది. జోలపాట్లు పాడుతుంటే అనుకున్నాడు యశోదమ్మ వదిలిపెట్టేట్టు కనిపించలేదే అని చెప్పి చిన్నగా కృష్ణుడు బరువు ఎక్కాడు అనమాట. బరువు ఎక్కగానే యశోదమ్మ, ఏంటి ఈరోజు కృష్ణుడు మరీ బరువు ఎక్కువైపోయాడు అని చెప్పేసి కొంచెం కింద కాసేపు కింద పెట్టి మళ్ళీ ఎత్తుకుంది. ఇంకా ఎక్కువ బరువు ఉన్నాడు. కృష్ణుడు ఎక్కువ బరువు ఉన్నాడు, కృష్ణుడు ఎక్కువ బరువు ఉన్నాడే, బహుశా నాకు బలహీనత వచ్చి ఉంటుంది, కొంచెం ఇంటూ పని వంట పని అంతా ఎక్కువయ్యి నాకేదైనా కొంచెం నరాలు బలహీనత ఏమైనా వచ్చి ఉంటుంది, అందుకే కృష్ణుడు బరువుగా అనిపిస్తున్నాడు, సరే కాసేపు కృష్ణుడు అలా వదిలేద్దామని చెప్పేసి కృష్ణుడు వదిలేసి ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది అనమాట. కృష్ణుడు ఏం చేశాడు, చిన్నగా దోగాడుతూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి వీధిలోకి వచ్చాడు అనమాట. వీధిలోకి వచ్చి ఆ సుడిగాలి రాక్షసుడికి కనిపించాడు. తృణావర్తుడు కృష్ణుని చూశాడు. అంటే కృష్ణుడు చూడగానే ఆయన ఎట్లా గుర్తుపడుతున్నాడు అనంటే, దీనికి అందరికీ మన కంసుడు చాలా చాలా ప్రిపేర్ చేసి పంపిస్తాడు అనమాట. కంసుడు ఎవరిని పంపించిన ఊరికిని పంపించాడు, ఎందుకంటే ఆయన గూఢచారుల ద్వారా అందుకున్న సమాచారం ఉంది. కృష్ణుడు అనేవాడు ఒకడు ఉన్నాడు బృందావనంలో, ఆయన ఎలా ఉంటాడు ఏమిటి ఆయనకి సమాచారం ఉంది. ఆయన పాపం ఎవరిని పంపించినా రాక్షసుని వాళ్ళని కూర్చోబెట్టి చెప్తాడు, కృష్ణుడు అంటే నెమలు పెంచి ఉంటుంది, పిల్లనుగ్రోహి ఉంటుంది, పట్టు పీతాంబరాలు ధరించి ఉంటాడు, వైజయంతి మాల ఉంటుంది, ఇవన్నీ క్లాస్ చెప్పి ఒక చిన్న భాగవతం క్లాస్ కృష్ణుడు గురించి చెప్పి పంపిస్తాడు ఆయన. ఊరికి పంపిస్తే వాళ్ళు అక్కడ ఎత్తుకోవద్దు. మళ్ళీ వాళ్ళు కంసుడు చెప్పిన గుర్తుల ప్రకారంగా వస్తారు, కృష్ణుని పట్టుకుంటారు, కృష్ణుడిని చంపడానికి ప్రయత్నిస్తారు. తృణావర్తుడు కృష్ణుణ్ణి సంహరించాలనేటువంటి ఉద్దేశంతో పైకి తీసుకెళ్లిపోయి వదిలేస్తే అక్కడి నుంచి పడి చచ్చిపోతాడులే అని చెప్పే ఉద్దేశంతో తృణావర్తుడు ఏం చేశాడు, కృష్ణుణ్ణి అమాంతం ఆకాశంలోకి తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్లిపోతే కృష్ణుడేం లేదు, కృష్ణుడు సునాయాసంగా తృణావర్తుడితో పాటు వచ్చేసాడు. ఇంతకుముందే తల్లి దగ్గర ఎంత బరువెక్కాడు. ఇవన్నీ అష్టసిద్ధుల్లో ఒక రెండు సిద్ధులు ఉంటాయి అన్నమాట. ఆ సిద్ధులు ఉపయోగిస్తే వెంటనే బరువు ఎక్కొచ్చు, వెంటనే తేలికైపోవచ్చు. భగవంతుడు ఆయన ఇలాంటి సిద్ధులు ఆయనకి ఒక లెక్క. ఎత్ర యోగీశ్వర కృష్ణ, యోగీశ్వరుడు అంటే ఇలాంటి ఈ అష్టసిద్ధులు అష్టయోగాలు ఏవైతే ఉన్నాయో యోగసిద్ధులు, ఈ యోగసిద్ధులన్నిటికీ ఈశ్వరుడు ఆయన, ప్రభు. అందుకని తృణావర్తుడు ఆకాశంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన తేలికి వెళ్ళిపోయాడు. మొత్తం బృందావనం అంతా కూడా చక్కెర్లు కొట్టేస్తున్నాడు అనమాట. ఈ బృందావన వాసులందరికీ కూడా విపరీతమైనటువంటి బాధ. అయ్యో, సుడిగాలి కృష్ణుని తీసుకెళ్లిపోయింది, ఇంకేముంది, కృష్ణుడికి మనకు దక్కడు, కృష్ణుడికి మనకు దొరికేటువంటి ప్రసక్తి లేదు. యశోదమ్మ అయితే ఇక మామూలుగా కాదు, విపరీతమైనటువంటి వేదన. కృష్ణుడు దూరం అయిపోయాడు అని చెప్పేసి కృష్ణుడు ఆకాశంలో చక్కెర్లు కొడుతున్నాడు, బృందావనం అంతా చూస్తున్నాడు. ఆయన గమనించాడు బృందావన వాసులందరూ తన కోసం ఏడుస్తున్నారు, అందరూ తన మీద వాళ్ళకి ప్రీతి మరింత మరింత పెరిగిపోతుంది అన్నమాట. కృష్ణుడు మాకు దూరం అవుతాడు, భగవంతుడు మాకు దూరం అవుతాడు అనే ఆలోచన వాళ్ళందరినీ కదిపేస్తుంది. వాళ్ళు అసలు నిలబడలేకపోతున్నారు. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు ఇంకా వీళ్ళని మరీ ఎంతగా ఏడిపించకూడదని చెప్పేసి చిన్నగా బరువు పెంచడం మొదలుపెట్టాడు. తృణావర్తుడికి అకస్మాత్తుగా ఆశ్చర్యం వచ్చింది, ఇదేంటి నా మీద బరువు పెరుగుతోంది అనుకోకుండా అకస్మాత్తుగా అనుకున్నాడు. అనుకొని ఇంకొంచెం శక్తిని ఉపయోగించి బరువును కాస్తున్నాడు. కృష్ణుడు మరింత బరువు పెంచాడు. బరువు పెరిగే కొద్దీ ఇంకా తృణావర్తుడు వల్ల కాలేదు, విపరీతమైన బరువు. ఆ బరువు మొయ్యలేక ఆయన అటు ఇటు ఇటు అటు చాలా దండాలు పడుతున్నాడు అనమాట. చివరికి కృష్ణుడు ఏం చేశాడు అనమాట, అతని మీద ఎక్కి కూర్చొని కాలుతో అతని మెడ మీద తొక్కడం మొదలు పెట్టాడు అనమాట. ప్రతిసారి తొక్కుతుంటే బరువు పెరిగిపోతుంది. తట్టుకోలేక తృణావర్తుడు ఆకాశాలు అంత ఎత్తు నుంచి ధోప్మని కింద పడ్డాడు. కృష్ణుణ్ణి ఆ విధంగా చేయాలనుకున్నాడు అతను, ఆకాశానికి ఎత్తుకు తీసుకెళ్లి వదిలేయాలనేసి. వదిలేస్తే కింద పడిపోతాడు, చనిపోతాడని. అదే కృష్ణుడు తృణావర్తుడికి చేశాడు అనమాట. తృణావర్తుడు ఏమయ్యాడు, అంత ఎత్తు నుంచి ధోప్మని కింద పడిపోయి చనిపోయాడు. కృష్ణుడు తృణావర్తుడి పైన కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు, ఏమి తెలియనట్టుగా నోట్లో వేలు పెట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు. యశోదమ్మ ఏమి ఇంకేముంది ఇంకేముంది, కృష్ణుడు మనకి దక్కడని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు, చూసింది అనమాట. చూసి కృష్ణుడు వెంటనే ఎత్తుకెళ్ళింది, వెంటనే ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ మామూలే దిష్టి తీయడం, ఆ శ్రీమన్నారాయణుడే మా కృష్ణుని కాపాడాడు అని చెప్పడం. ఈ తృణావర్తుడు ఎవరు అనంటే, మనలో విద్య వల్ల, పాండిత్యం వల్ల, వాదాలు తర్కాల వల్ల వచ్చినటువంటి గర్వం. మనకి భౌతికమైన విద్య లేదంటే శాస్త్ర విద్య కూడా ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామని అంటే, శాస్త్రం ప్రకారంగా చెప్పడానికి లేదా శాస్త్రం ప్రకారం వివరించడానికి బదులుగా మనము వాదాలు తర్కాల దృష్టిలో వెళ్ళిపోతాం అన్నమాట. అందుకని ఏదైతే ఈ విద్య వల్ల, భౌతికమైనటువంటి పాండిత్యం వల్ల లేదా శాస్త్ర పాండిత్యం వల్ల వచ్చినటువంటి గర్వం ఉందో, ఆ గర్వానికి ప్రతీక ఎవరు, తృణావర్తుడు. తృణావర్తుని రాక్షసుడు ఈ అనర్థాన్ని తెలియజేస్తాడు. ఈ అనర్థం మనందరిలో కూడా తెలుసో తెలియక ఉంది. బయట భౌతికమైన విద్య బాగా చదివాను అనేటువంటి గర్వం కావచ్చు, లేకపోతే శాస్త్రంలోని విషయాలు బాగా తెలియడం వల్ల వాదాన్ని తర్కాన్ని ఎక్కువ చేయడం అనేటువంటిది అనర్థం కావచ్చు. ఈ అనర్థం నాలో ఉంది. ఈ అనర్థం దూరం కావాలంటే తృణావర్తుని సంహరించినటువంటి వైనాన్ని నేను గుర్తుపెట్టుకొని కృష్ణుని ప్రార్థించాలి. తర్వాత ఎవరొచ్చారు తృణావర్తుడు తర్వాత, అంటే తృణావర్తుడు తర్వాత జరిగినటువంటి సన్నివేశం ఏదయ్యా అంటే, నలకుబీర మణిగ్రీవ వాళ్ళు నారదముని శాపం చేత కృష్ణుడి ఇంటి పెరట్లో యమలార్జున వృక్షాలుగా ఉంటారు. యశోదమ్మ ఇప్పుడు దామోదర మాసం, కార్తీక మాసం రాబోతుంది కదా, ఆ కార్తీక మాసంలో ప్రత్యేకం లేదు ఏంటంటే, యశోదమ్మ కృష్ణుణ్ణి చక్రవర్తికి బంధిస్తుంది. చక్రవర్తికి బంధింపబడినటువంటి కృష్ణుడు ఏం చేస్తాడు, ఇంటి వెనకాల ఈ రెండు వృక్షాలని చూస్తాడు. ఆ రెండు వృక్షాలకి కృష్ణుడికి ఏం సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. కానీ ఆ రెండు వృక్షాలకి నేను నారదుడికి సంబంధం ఉంది, కృష్ణుడికి నారదుడికి సంబంధం ఉంది. అందుకని కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఈ రెండు వృక్షాలు నాకేం చేయకపోయినా కూడా నా శుద్ధభక్తుడైనటువంటి నారదముని వీటిని ఇక్కడ ఉంచాడు కాబట్టి ఆ నారదముని ముఖం చూసి వీటిని నేను ఉద్ధరించాలి. ఆచార్యులు అంటారు, భగవంతుడికి మనం సేవ చేయకపోయినా పర్వాలేదు, భగవంతునికి బాగా సేవ చేసే భక్తులకు మనం సేవ చేస్తే భగవంతుడు ఏదో ఒక రోజు మన వైపు కరుణిస్తాడు. ఈ నలుగురేన మణిగ్రీవ యథార్థంగా భగవంతుని పట్ల ఏ విధమైన భక్తి చేసి ఉండలేదు, కానీ నారదుని అనుగ్రహం చేత వాళ్ళు, మీరు ఒకటి ఆలోచించండి, వాళ్ళు చెట్లుగా పుట్టాలంటే ఎక్కడైనా పుట్టొచ్చుగా ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో. అది బృందావనంలోనే పుట్టాలా? అది బృందావనంలో నందమహారాజు ఇంటి పేరెట్లోనే చెట్లుగా పుట్టాలా? ఇది నారదుని అనుగ్రహం. నారదుని శాపం పెట్టాడు అనుకుంటాం కానీ మీరు చెట్లు అయిపోండి అని, ఆయన ఎక్కడ చెట్లు అవ్వమన్నాడు? బృందావనంలో కృష్ణుడు ఇంటి పెరట్లో చెట్లుగా సెటిల్ అవ్వమన్నాడు. వాళ్ళు అక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. మరి ఇంటి పెరట్లో కృష్ణుడు ఎన్నో లీలలు చేస్తాడు పొద్దున్న లేస్తే, ఆ లీలలను చూస్తున్నారు వాళ్ళు, ఆ స్మృతి వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే కృష్ణుడు చక్రవర్తిని తీసుకుని దోగాడుతూ ఈ రెండు వృక్షాల మధ్యకి వచ్చి ఆ రెండు వృక్షాలని తన పాద తాడనంతో కూల్చేశాడో, రెండు వృక్షాలు కూడా పేళ్ల పేళ్లమని చెప్పి శబ్దం చేస్తూ కూలిపోయి ఆ రెండు వృక్షాల నుంచి నలకుబేర మణిగ్రీవ ఇద్దరు బయటకు వచ్చారు. ఇద్దరు బయటకు వచ్చి కృష్ణుని స్తుతించి కృష్ణుడికి ప్రదక్షిణాలు చేసి కృష్ణుని ఎన్నో విధాలుగా ప్రార్థించి వాళ్ళు వాళ్ళ యొక్క స్వలోకాలకు వెళ్ళిపోయారు అన్నమాట. కృష్ణుణ్ణి ఎంతగానో స్తుతించారు వాళ్ళు. ఒకసారి భక్తివృత్ భాగస్వామి చెప్పారనమాట, కుబేరుని కుమారులే దేవదేవుడు గోవిందుడికి ఇక్కడ తిలకం పెడతారంట. నా అంటే కుబేరుని కుమారులు అంటే ఇంకెవరు? వీళ్ళే నలుగుబేర మణిగ్రీవులే భగవంతుడికి తిలకం పెడతారనమాట. వాళ్ళు భగవంతుడు అక్కడ కొలువైనప్పుడు, స్వయం పోయినప్పుడు భగవంతుడికి వాళ్ళు పెట్టారంట తిలకం, కుబేరుని కుమారులు పెట్టారంట. నలుగుబేర మణిగ్రీవులకి ఎంత గొప్ప సేవ, భగవంతుడికి తిలక ధారణ చేసే సేవ, ఎంత గొప్ప సేవ ఇచ్చాడు చూడండి కృష్ణుడు. బృందావనం అంటే సామాన్యం కాదు, అది అంత గొప్ప సేవ లభించింది వాళ్ళకి. ఈ నలకుబేర మణిగ్రీవ కృష్ణుడి చేత ఈ విధంగా ఉద్ధరించబడ్డారు. వీళ్ళిద్దరూ ఏ అనర్థాన్ని తెలియజేస్తున్నారు అనంటే, ధనం, డబ్బు. కుబేరుని కొడుకులు కదా, మనం కూడా బయట అంటూ ఉంటాం, ఎవడన్నా విత్సలవిడిగా డబ్బు ఖర్చు పెడుతుంటే ఆయనకేమినైనా కుబేరుని కొడుకు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతాడు అనండి. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు, మేము కుబేరుని కుమారులం కదా అని చెప్పేసి ధనం అనేటువంటి మత్తు ఎక్కింది వాళ్ళకి. ఆ ధనం అనేటువంటి మత్తులో స్త్రీ సాంగత్యము, మద్యము, మగువ మద్యం, ఈ రెండు గట్టిగా వాళ్ళు పట్టుకున్నారు. ఒక పక్కన బాగా తప్పదాగారు, ఇంకో పక్కన స్త్రీ సాంగత్యంలో ఉన్నారు. అలా స్త్రీల సాంగత్యంతో కొలంలో స్నానం చేస్తూ విచక్షణ జ్ఞానం మర్చిపోయి ఒక సాధు మహాత్ముడు నారదముని నడుచుకుంటూ వస్తే కనీసం ఆయనకి గౌరవించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించారనమాట. ప్రవర్తించినప్పుడు నారదముని ఏమనుకున్నారు, జాలిపడి ధనం అనేటువంటి మత్తులో వీళ్ళు మద్యానికి మగువుకి అలవాటయ్యి మహాత్ములకి గౌరవం ఇవ్వడం మర్చిపోయారు. వీళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి నేను, ఎందుకంటే వీళ్ళు ఎంతైనా కుబేరుని కుమారులు, వీళ్ళ నాన్న కుబేరుడు భగవంతునికి పరిపాలనలో సేవ చేస్తున్నవాడు, భగవంతుని పరిపాలనలో కోశాగారానికి అధిపతి, మరి ఆయన బిడ్డలు ఈ విధంగా చెడిపోతే బాగు చేయొద్దు, బాగు చేస్తాను అని చెప్పి నారదుని వాళ్ళకి శాపం పెట్టాడు. ఎలాంటి శాపం? మీరు వృక్షాలు అయిపోండి అని. ఎందుకని? ఒంటి మీద వస్త్రాలు లేకుండా మీరు ఈ విధంగా కొలంలో స్నానాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా ఒంటి మీద వస్త్రాలు అవసరం లేదని మీ అర్థమైంది మీ చైతన్యానికి. అలాంటి చైతన్యానికి వృక్షపు జన్మే సరైనది కాబట్టి వృక్షాలుగా జన్మ తీసుకోండి. అప్పుడు వాళ్ళు ప్రాధాన్యపడితే, సరే కృష్ణుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడులే అని చెప్పన్నాడు. వాళ్ళు నారదుని యొక్క శాపం కారణంగా, అది శాపం ఎట్లవుతుంది, వరం కారణంగా కృష్ణుడు ఇంటి పెరట్లో వాళ్ళు చెట్లు అయి వచ్చారనమాట. ఆ నలుగుబేర మణిగ్రీవులు దేనికి గుర్తు, ఏ అనర్థానికి గుర్తు? మనలో ధనం వల్ల వచ్చేటువంటి మిథ్యా గర్వానికి, ధనం వల్ల ఏర్పడేటువంటి వ్యసనాలకి, మద్యము, తాగుడు. ఈ రోజున మనం చూస్తున్నాం కదా బయట సమాజంలో, ఎక్కడ చూసినా కూడా ఇదే బాధ. ఇంట్లో వాళ్ళు బాధపడతారు, బయట వాళ్ళు బాధపడతారు, తాగేవాడు కూడా బాధపడతాడు, బాధపడుతూ తాగుతూ అంటాడు బాధ ఎక్కువై తాగుతున్నాను అంటాడు, తాగి ఇంకా బాధ ఎక్కువ చేసుకుంటాడు, నాకు బాధలు ఎక్కువైనాయండి అందుకే త్రాగుతున్నాను అంటాడు, త్రాగి బాధలు ఇంకా ఎక్కువ చేసుకుంటాడు. ఇలా ఈ అనర్థం అనేటువంటిది ఏదైతే ఉందో, ధనం వల్ల వచ్చే అనర్థం, అది ఎవరికి గుర్తు? ఇక్కడ నలకుబేర మణిగ్రీవులకి గుర్తు. తర్వాత ఎవరు? కృష్ణుడు వృందావనంలో పిల్లలందరితో కూడా ఆడుకుంటూ ఉంటే వాళ్ళ ఆటపాటలో మునిగి ఉన్నప్పుడు ఒక చిన్న దూడ వచ్చింది. అది దూడ కాదు, వత్సాసురు అనేటువంటి రాక్షసుడు. అది వచ్చి కృష్ణుడిని, గోపాలురు అందరినీ కూడా ఆటాడిస్తుంది అనమాట. కృష్ణుడు గుర్తించాడు, ఇది దూడ కాదు, ఇది రాక్షసుడు ఇది అని చెప్పి. మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏది కొత్త దూడగా వచ్చింది, ఇది ఎక్కడ పక్కూరు నుంచి తప్పించుకుపోయి వచ్చిందా ఎట్లా అనేసి. కృష్ణుడు అన్నాడు, ఇది మామూలు దూడ కాదు, ఇది 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 ప్రత్యేకమైన దూడ. ఈ దూడ మీ వల్ల కాదు, ఈ దూడను సకత నేనే చూసుకుంటాను, ఇది ఈ దూడను మాత్రం నేనే దీని సంగతి చూసుకుంటాను, దీని ఆలన పాలన అని చెప్పి కృష్ణుడు ఈ ఆ దూడ మీద కూర్చుంటాడు. కూర్చుంటే కృష్ణుడు కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత కృష్ణుని పడేస్తుంది, కింద పడేస్తుంది, కింద పడేస్తే కృష్ణుని సంహరించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, వత్సాసురుని ఆ దూడ రాక్షసుని వెనకాల పట్టుకుని గిరగిర గిరగిర తిప్పి నాలుకి బాలంగా కొడతాడు. గుడ్లు బయటకు వచ్చేసి నాలుగు బయట పెట్టి చనిపోతుంది అనమాట. ఈ వత్సాసురు అనేటువంటి రాక్షసుడు దేని గుర్తు అంటే, మనలో చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏంటంటే, అదొక రకమైన లోభిత్వం, అది అది అదొక అర్థం కానిటువంటి లోభిత్వం. అది చిన్నపిల్లలు అరే మరీ పిల్లోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అంటారు చూడండి, అంటే మరీ మంకు పట్టుబడ్డం, ప్రతిదానికి కూడా అదొక చిన్నపిల్లలకు ఉండేటువంటి లోభిత్వం. అంటే అదేంటంటే గ్రాబింగ్ మెంటాలిటీ, అన్ని నాకే కావాలి, అన్ని నా దగ్గరే ఉండాలి, అందరూ నా దగ్గరే ఉండాలి, అదొక అదొక చిన్నపిల్లల మనస్తత్వం. అది అది ఆ పట్టుబడితే వదలరు అనమాట, మంకు పట్టు పట్టినట్లే, ఇంకా కొద్దిగా ఇంగిత జ్ఞానం చేసుకుని కొద్ది సర్దుకుపోదామే అట్లే ఉండదు. అది పట్టు పడితే అది మంకు పట్టు, అది మొండి పట్టు పట్టాడంటారే అట్లా. అలాంటి పిల్ల చేష్టల, చిన్నపిల్లల యొక్క మనస్తత్వం వల్ల వచ్చేటువంటి మొండితనానికి, లోభిత్వానికి గుర్తు ఎవరు? వత్సాసురు అనేటువంటి రాక్షసుడు. ఆ వత్సాసురు రాక్షసుడు తర్వాత ఎవరు వచ్చారు అని అంటే, బకాసురుడు వచ్చాడు. బకాసురుడు కూడా కృష్ణుడు వెతుక్కుంటూ వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ కృష్ణుడు? వీళ్ళకి స్మరణ ఒకటే, మన కంసుడు బాగా ట్రైనింగ్ ఇస్తాడు కదా, కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, ఈ రాక్షసులందరికీ మనసులో పిక్చర్ ఇచ్చేస్తాడు అనమాట. కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, పిల్లన గురోవి, నెమలి పించం, పట్టు పీతాంబరాలు. బకాసురుడు అదే ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఆయన ఎత్తుక్కుంటూ వచ్చి చూస్తే కృష్ణుడు కనిపించాడు, వెంటనే కృష్ణుడి మీద దాడి చేశాడు. కృష్ణుడి మీద ఆయన చేసిన దాడి ఎలా ఉందంటే, భయంకరమైన దాడి అది. బకాసురుడు సామాన్య వ్యక్తి కాదు. ఆయన ఒకనొక సందర్భానికి ఎలా వచ్చేస్తుందని అంటే, బకాసురుడు కృష్ణుని మింగేస్తాడు. ఇది ఊర్ధ్వలోకాల దేవతలంతా చూస్తున్నారు. ఇదంతా ఒక్కొక్క రాక్షసుడు భగవంతుడి చేతిలో సంహరించబడడం చూసి వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే అకస్మాత్తుగా బకాసురుడి నోట్లో కృష్ణుడు వెళ్ళిపోయాడో, బ్రహ్మరుద్రాది ఇంద్రాది దేవతలకు భయం వేసేసింది. వీడు కృష్ణుణ్ణే మింగేశాడంటే ఇంక మన పరిస్థితి ఏమిటి? అదే సమయంలో ఎవరు వాళ్ళంతా భగవంతుడి సేవకులు కదా, యజమాని ఆపదలు ఉంటే చూస్తూ ఊరుకుంటారు వాళ్ళు. వెంటనే శివుడు త్రిశూలం తీసుకుంటాడు, స్వామిని మన స్వామిని కాపాడుకోవాలని. బ్రహ్మ వెంటనే బయలుదేరుతాడు, ఇంద్రుడు వెంటనే బయలుదేరుతాడు. వాళ్ళు ముగ్గురు వచ్చి మూడు దారుల్లో బకాసురుడి మీద దాడి చేసినా కూడా బకాసురుడు దెబ్బతింటాడే గాని వెనుకదిరిగిపోడు. వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు బకాసురుడు దెబ్బ తట్టుకోలేక. అప్పుడు అనుకుంటారు ఇంక కృష్ణుడు ఇంక అయిపోయాడు, ఇంక కృష్ణుడు లేడు మనకు అనుకుంటుంటాడు. అందుకే కృష్ణుడు ఇంతసేపు ఎక్కడున్నాడంట, ఎక్కడున్నాడు కృష్ణుడు? ఆ బకాసురుడి యొక్క స్వర ఇది ఉంది కదా స్వరపేటిక, ఆ స్వరపేటిక రంధ్రం దగ్గర అక్కడ కూర్చోన్నాడంట. ఆడిని ఎంతసేపు పడతాడు చూద్దాం అనేసి. శివుడు, బ్రహ్మ, ఇంద్ర వీళ్ళందరూ ఎంత ప్రయత్నించారో బకాసురుణ్ణి, ఏమి చేయలేకపోయారు. ఇక బకాసురుడు కూడా నాకు తిరుగులేదని చెప్పి వేసేసి గట్టిగా క్యామ్ క్యామ్ అని చెప్పి అరుస్తున్నాడు అనమాట. కొంగలు అరుస్తాయి కదా.
బక అంటే కొంగ, చాలా పెద్ద కొంగ అన్నమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి బయటకు వచ్చి ఆయన ఏం చేశాడు, పిడికిలు బిగించి బకాసురుడి యొక్క ఈ ముక్కు ఉంది కదా, ఆ ముక్కులో పైభాగాన్ని తన యొక్క పిడికిలు బిగించి గట్టిగా కొట్టి చీల్చేశాడు అనమాట. చీల్చగానే ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి బకాసురుడి యొక్క ముక్కు టక్కన తెరుచుకుపోయింది. తెరుచుకుపోతే అప్పుడు కృష్ణుడు దానిలో నుంచి బయటకు వచ్చి బకాసురుడిని అతని ముక్కును రెండుగా చీల్చేశాడు. చీల్చేసరికి బకాసురుడు ప్రాణం వదిలేశాడు. ప్రాణం వదులుతా వదులుతా ఆ కను సన్నంలోంచి కృష్ణుని చూసి వదిలేశాడు. అరమోడుపు కళ్ళల్లో కళ్ళు మూస్తా కృష్ణుని అలా చూస్తూ ప్రాణం వదిలేశాడు. ఆ కృష్ణుని దర్శిస్తూ ప్రాణం వదిలిన దానికి బకాసురులో ఉన్నటువంటి జీవుడు, ఆ జీవాత్మ భగవంతుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళి ఐక్యమైందని పరీక్షిత మహారాజు అక్కడ అడుగుతారనమాట. ఇదేమిటి, చాలా విచిత్రంగా వీళ్ళందరూ కృష్ణుడి మీద శత్రుత్వ భావంతో వస్తే వీళ్ళందరికీ మోక్షం లభిస్తుంది అంటే ఏంటంటే సుఖదేవ గోస్వామి అన్నాడు, అదే కృష్ణుడి స్పెషాలిటీ. ఆయన్ని సంహరిద్దామని చెప్పి వచ్చినా కూడా ఆయన అది తీసుకోడు. తన చేతిలో సంహరించబడిన వాళ్ళకి ఏదైతే లభించాలో అది వాళ్ళకి ఇచ్చేస్తాడు. కృష్ణుడే అంటున్నాడు కదా మరి భగవద్గీతలో, ఏమన్నాడు కృష్ణుడు భగవద్గీతలో చెప్పండి, అంత్యకాలే సమామేవ స్మరన్ ఉక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతిమ కాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ కళేవరాన్ని వదిలిపెడతారో వాళ్ళు నన్నే చేరుతారు. మరి ఇప్పుడు ఈ రాక్షసులు వాళ్ళు శరీరం వదిలే సమయానికి ఆ కృష్ణుడు చూస్తూ శరీరం వదిలేస్తున్నారు కాబట్టి ఆయన్నే చేరాలి. ఇంకెక్కడికి, కృష్ణుడు చెప్పిన వాక్యం అది, భగవద్ వాక్యం అది, సత్యం. ఇంతకీ బకాసురుడైన రాక్షసుడు మనలో ఏ అనర్థాన్ని తెలియజేస్తాడు, ఇది చాలా ముఖ్యం అనమాట. ఏ అనర్థాడు అంటే కపటపూరితమైనటువంటి ప్రవర్తన తెలియజేస్తాడు. బకాసురుడు దేనికి ప్రతీక, కపటపూర్వకమైన ప్రవర్తన. పైకి ఒకటి, లోపల ఇంకొకటి. పైన ప్రవర్తించే తీరు వేరే, లోపల ఉద్దేశం వేరే. ఇలా ఈ కపట ప్రవర్తన ఎంతకాలం నడుస్తుంది? ఎక్కువ కాలం నడవదు, అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇక్కడ బక అంటే కొంగ. కొంగ మామూలుగా మీరు సరస్సులో చూస్తుంటారనమాట, ఒక కాలు పైకి ఎత్తి ఒక కాలు కింద పెట్టి ఉంటుంది అనమాట. అంటే అది చూసేవాడు ఏదో పెద్ద ధ్యానం చేస్తున్నట్టు, తపస్సు చేస్తున్నట్టు అనమాట కదా. కానీ నిజంగా అది ఒక కాలు పైకి పెట్టి ఒక కాలు కింద పెట్టి ఇలా చూస్తున్నది ఎందుకంటే తపస్సు ధ్యానమా, ఏం కాదు. ఏ చేప పోతుంది టక్కు నిజ పట్టేస్తుంది. అందుకే అంటారు కొంగ జపం చేయొద్దు అని చెప్పి అంటుంటారు. కొంగ జపం చేయొద్దు అని అంటే అర్థం ఏంటంటే అది అది పేరుకి జపమే కానీ లోపల ఉద్దేశం జపం కాదనమాట. నేనేదో పెద్ద భక్తుడిని చూపించుకోవాలను, లేకపోతే నేను ఎప్పుడూ నేను జపం చేయడంలో శ్రేష్ఠుని అని చెప్పేసి ప్రకటించుకోవాలను ఉద్దేశాలు ఏదైనా ఉండొచ్చు. మనందరిలో ఉన్నాయి ఇవి, ఆయా సందర్భాల్లో టైం వచ్చినప్పుడు చూపిస్తాం. కానీ ఏంటంటే దాని నుంచి మనం బయటపడేదానికి ఈ బకాసురులేలు మనం స్మరణ చేయాలి. ఎందుకంటే బకాసురుడు దానికి ప్రతీక, ఈ కపటపూర్వకమైనటువంటి ప్రవర్తనకి ప్రతీక. మనలో ఆ కపట ప్రవర్తన అనేటువంటిది పోయి నిజాయితీగా, ఒక వైష్ణవుడు చెప్తే విన్నాను నేను, ప్యూరిటీ లేకపోయినా పర్వాలేదంట, సిన్సియారిటీ ఉంటే చాలంట. సిన్సియారిటీ దేనికంటే కృష్ణుడు ముందుకెళ్ళి సిన్సియర్గా, కృష్ణ నాకు ప్యూరిటీ లేదు కానీ నీ సేవ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాను అని నిజాయితీగా ఒప్పుకోడు. పవిత్రత లేకపోయినా పర్వాలేదు, కృష్ణ నాకు పవిత్రత అనేది లేదు అని నిజాయితీగా ఒప్పుకుంటే కృష్ణుడు వెంటనే పవిత్రతనిస్తాడంట. పరిపూర్ణమైనటువంటి పవిత్రతను ఇవ్వకపోయినా 100% కనీసం తన సేవ చేయడానికి అవసరమైన పవిత్రతను ఇస్తాడంట కృష్ణుడు ఆ భక్తుడు. ఎందుకంటే నిజాయితీగా తన దగ్గర సిన్సియర్గా ఉన్నాడు. ప్యూరిటీ కన్నా ముఖ్యమైనది ఏంటి? సిన్సియారిటీ. నాకు ప్యూరిటీ లేదు అని సిన్సియారిటీ, అది ఉంటే గనక కృష్ణుడు ఏదో ఒక రోజు ప్యూరిటీ పవిత్రత ఆయనే ఇస్తాడు. అందుకని కృష్ణుడికి మనం ప్రార్థించాలి ఈ కపట ప్రవర్తన మనలో నుంచి పోవాలని. తర్వాత ఈ బకాసురుడు సంహరించబడిన తర్వాత కంసుడికి చాలా 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 పిచ్చి పట్టింది. రోజులు దగ్గర పడుతున్నాయి, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే, మళ్ళీ తిరిగి రావట్లేదు. ఎవరినైనా బృందావనం పంపిస్తుంటే అనుకోవాల్సి వస్తుంది, ఇంక ఇదే చివరి చూపు అనుకోవాల్సి వస్తుంది. మళ్ళీ తిరిగి ఎవరు రావట్లేదు. వార్త మాత్రం వస్తుంది ఏమని, వెళ్ళిన వాళ్ళు అక్కడే సంహరించబడ్డారు. అందుకని ఒక శక్తివంతమైనటువంటి చాలా క్రూరమైనటువంటి రాక్షసుని పిలిపించాలని చెప్పి అఘాసురుని పిలిపించాడు. అఘాసుర అంటే, అఘ అంటే పాపం, అఘ అంటే పాపం. కృష్ణుడు భగవద్గీతలో అర్జునుణ్ణి ఈ పేరుతో పిలుస్తాడు, అనగా అని పిలుస్తాడు. అనగా అంటే పాపరహితుడా అర్జున. చూడండి ఎంత ముఖ్యమైనటువంటి పదం అది, అనగా. సో అఘ అంటే పాపం, అనగ అంటే పాపరహితం. సో అఘాసుర అంటే పాపాసురుడు. పాపాలకి ఒక రాక్షసుడు ఉన్నాడు చూడండి, పాపిష్టివాడు. ఆ అఘాసురుడు బృందావనంలో ప్రవేశించి, బృందావనం అడవుల్లో ప్రవేశించి ఏమీ తెలియని వాళ్ళగా చెట్లు కలిసిపోయి ఉంటాడు ఆయన. చెట్టు రంగులో చెట్లు కలిసిపోయి ఉంటాడు ఆయన. చెట్లు కలిసిపోయి గుహలాగా తన నోరు ఇలా తెరిచిపెట్టుకుంటాడు. అది ఎలా ఉంటుందంటే, చెట్ల గుంపు ఉంది, చెట్ల గుంపులో ఒక చిన్న కొండ గుహ ఉంది అన్నట్టుగా ఉంటుంది అది. ఆ రోజు వీళ్ళు బృందావనంలో అక్కడ ఇక్కడ ఆడుకుంటూ 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 కృష్ణుడితో ఈ పిల్లలంతా కూడా, గోపవాలందరూ కూడా ఆ అరణ్యంలోకి వెళ్తారు. అంటే 12 అరణ్యాలు ఉన్నాయి బృందావనం అంటే. 12లో వీళ్ళకి వీళ్ళ ఇష్టం, రోజుకు ఒక వనానికి వెళ్తారు వీళ్ళు. భద్రవన్, బందీరవన్, బిల్వవన్, బహుళవన్, కామ్యవన్, కుమదవన్, కేదీరవన్, లోహవన్, తాళవన్, వృందావన్, మహావన్, మధువన్, ఇలా 12 ఉన్నాయి. వీటిలో వాళ్ళకి నచ్చిన వనానికి వెళ్తారు. ఆ రోజు ఈ అఘాసురుడు ఉండేటువంటి వనానికి వెళ్ళారనమాట వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు, ఆయన వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు తన యొక్క స్నేహితులందరినీ. వాళ్ళందరినీ కూడాను చక్కగా ఆయన, వాళ్ళందరికీ కూడాను ఆనందాన్ని ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడాను చక్కగా మనోరంజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఒకటే ఒకటి ఆయుధం, పిల్లనగ్రోవి. పిల్లనగ్రోవి తీసి చక్కగా వేణునాదం ఊదుతూ ఉంటే ఇంకా గోపవాలులందరూ మైమర్చిపోతారు ఆటపాటలు వాళ్ళకి. ఇంకా అంటే కృష్ణుడి యొక్క పిల్లనగ్రోవి వాళ్ళకి ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే, వాళ్ళకి ఆ ధ్వని వింటూనే అంత ఉత్సాహం వచ్చేస్తుంది వాళ్ళకి. మామూలుగా మనం చూస్తూ ఉన్నాం, భక్తులను కూడా చూస్తుంటాం కదా, సంకీర్తన వినిపిస్తే ఆనందంతో వాళ్ళు ఇక్కడికి రారు. కొద్దిమంది భక్తులను మనం చూస్తుంటాం, కీర్తన ఇక్కడ జరుగుతుంటుంది, వాళ్ళు అక్కడ కారిడార్లో వస్తుంటారు, అక్కడి నుంచే ఎగురుతూ వస్తుంటారు అనమాట. అంటే ఆ కీర్తన వాళ్ళకి అక్కడి నుంచే ప్రేరేపిస్తుంది, అక్కడి నుంచే వాళ్ళు నృత్యం చేసుకుంటూ వస్తారు, ఇక్కడికి రావడం రావడం ఇంకా దూకేస్తారు కీర్తనలోకి. అట్లా కృష్ణుడు వేణుగానం వింటేనే గోపబాలుడికి మహా ఉత్సాహం. వాళ్ళు ఆ రోజున అలా ఆడుకుంటూ పాడుకుంటూ అటు ఇటు పరుగు పందేలాట ఏదో పెట్టుకొని ఆ పరుగు పందేలాటలో ముందుకెళ్ళి అడవి లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ఈ కొండగుహ కనిపించింది వాళ్ళకి. వాళ్ళు అనుకున్నారు ఇది ఎప్పుడు ఇంతకు ముందు లేదే, ఈ మధ్య ఏమన్నా వచ్చిందా అనుకున్నారు. ఏమో బహుశా వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే వర్షాలు పడినప్పుడు లేకపోతే ఏదైనా తుఫాను ఇట్లా వస్తే అనుకోకుండా వచ్చిందేమో. ఇలా ఒకరినొకరు వాళ్ళు వాళ్ళు సర్ది చెప్పుకొని ఈ గుహలోకి మనం వెళ్దాము అని చెప్పి అనుకున్నారు. కృష్ణుడు తనపాటికి తన ఆయన పిల్లను గ్రోవి వేణునాదం ఊదుతూ ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడైతే ఆ గుహలోకి ప్రవేశిస్తూ ఉన్నారో అప్పుడు కృష్ణుడు చూశాడు అనమాట. వాళ్ళు కూడా అన్నారు, కృష్ణ నువ్వు కూడా రా అని చెప్పేసి. ఈరోజు నేను పిల్లను గ్రోవి ఊదుతూ ఉంటాను, మీరు పోయి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి కృష్ణుడు ఆ గుహ వైపే చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా కృష్ణుడికి అఘాసురుడి యొక్క కను బొమ్మ కదలడం కనిపించింది. అఘాసురుడు కళ్ళు ఉంటాయి కదా, ఆ కనుగుడ్డు ఇలా ఉండేది ఇలా కదలడం కనిపించింది. వెంటనే అర్థమైంది ఇది గుహ కాదు, భయంకరమైనటువంటి సర్పం యొక్క నోరు ఇది అనేసి. గట్టిగా అరిచాడు కృష్ణుడు, మిత్రులారా దయచేసి మీరు లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దు. కృష్ణుడికి ఆతృత ఇంక చెప్పలేంది, ఆయనకి ప్రమాదం వస్తే ఆయన పట్టించుకూడదు, తన మిత్రులకు ప్రమాదం వస్తుంది, గొప్ప బాలుడికి ప్రమాదం వస్తుంది, వాళ్ళని ఆగమని చెప్పేసి చెప్తాడు. ఆయన కూడా ఆ లాక్కుండా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోతే ఇంకా కృష్ణుడు వెంటనే తన ఆనందాన్ని, ఆయనకి పిల్లని గురి అంటే చాలా ఇష్టం, నా పిల్లని గురి నేను వాయించుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళ పని ఏమవుద్ది, అందుకని వెంటనే పిల్లని గురి పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు లోపలికి. లోపలికి వెళ్ళిపోయేసేసి ఆ గుహలోకి వెళ్ళిపోయేసరికి అప్పటికి వాళ్ళు ప్రమాదంలో చిక్కుకున్నారనమాట. అది కొండ గుహలాగా లోపలికి దాని నోట్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని చేర తీసుకుని కాపాడుకుని తర్వాత ఏం చేశాడు, కృష్ణుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు కదా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదేం చేస్తుంది ఆగాసురా, అమ్మయ్య కృష్ణుడు కూడా లోపలికి వెళ్ళాడు, నాకు కావలసిన వాడు లోపలికి వెళ్ళాడు, ఇప్పుడు ఇంకా నేను చూపించాలి నా ప్రతాపం అని చెప్పి ఆ అగాసురుడు రాక్షసుడు మెలికలు తిరిగిపోతున్నాడు. మెలికలు తిరిగితే లోపల వాళ్ళు నలిగిపోయి చనిపోతారని చెప్పేసి అప్పుడు కృష్ణుడు చూశాడు అనమాట. కృష్ణుడు చూసి ఏం చేశాడు అనమాట, పిడికిలు బిగించి అగాసురు శరీరాన్ని చీల్చేశాడు, పిడిగుద్దులతో చీల్చేసి బయటకు వచ్చేసాడు. గోపాలుడు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి వాళ్ళు సమస్యలు పడిపోతే వాళ్ళకి స్పృహ తెప్పించి తర్వాత అప్పుడందరూ కూడా కృష్ణుని ఎత్తుకున్నారనమాట. కృష్ణుని ఎత్తుకొని ఆహా కృష్ణుడు అగాసురుడిని సంహరించాడు అని చెప్పేసి అందరూ కూడా జేజేలు కొడుతూ తీసుకెళ్ళిపోయారు. ఇంటికి తీసుకెళ్లి చెప్పారు, అమ్మా కృష్ణుడు ఈరోజు అగాసురుడిని పెద్ద పావును సంహరించాడు తెలుసా అని. వాళ్ళు అన్నారు, మీరేమన్నా పాపం కలగని ఉంటారు నాయన, కలలు రాత్రిపూట కనండి పగలపూట కలలు కనొద్దు మీరు. కృష్ణుడేంటి అగాసురు అనేటువంటి ఆ భయంకరమైన సర్పాన్ని సంహరించడం ఏంటి, అది జరగని పని అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ పిల్లలు బొరుగొక్కున్నారు, మా ఇంట్లో వాళ్ళకి చెప్పినా అర్థం కాదులే వృధా అని చెప్పేసి వదిలేశారు వాళ్ళు. తర్వాత ఈ అగాసురు అనేటువంటి రాక్షసుడు మనలో ఏ అనర్థాన్ని తెలియజేస్తున్నాడు అని అంటే క్రూరత్వము హింస, క్రూరత్వము హింస. భక్తి భావనలోకి వచ్చిన తర్వాత క్రూరత్వం అనేటువంటిది చాలా 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 పొరపాటు అనమాట. క్రూయల్టీ, క్రూరంగా ఆలోచించడం, క్రూరంగా మాట్లాడడం, క్రూరమైనటువంటి పనులు చేయడం, ఈ లక్షణం మనకు అప్పుడప్పుడు మనలో వస్తూ ఉంటుంది అనమాట. ఆ క్రూరత్వం అనేటువంటి దాన్ని మనం ఆపాలి. ఈ తప్పు నాలో ఉందని ముందు గుర్తించాలి. మొట్టమొదటి మనం అందరం ఒప్పుకోవాల్సింది ఏమిటనంటే, చెప్పేవారు వినేవారు అందరూ కూడా ఈ లక్షణాలన్నీ మనలో ఉన్న అనర్థాలు, ఇవి మన అనర్థాలు, ఇవి మన అందరిలో ఉన్నాయి. నేను చెప్తున్నాను కాబట్టి నాలో లేవు, వింటున్నారు కాబట్టి మీలో ఉన్నాయి, అట్లా కాదు. ఇది యథార్థం మనం ఒప్పుకోవాలన్నమాట, సత్యాన్ని సత్యంగా ఒప్పుకోవాలి. ఈ క్రూరత్వం అనేటువంటిది మనలో ఉంది, ఈ క్రూరత్వాన్ని మనలో నుంచి తీసే ప్రయత్నం చేయాలి. ఇంకొక లక్షణం ఏంటంటే ఇక్కడ అగాసురుడు హింస, హింస పెట్టడం మనలో, హింస అనే అనర్థానికి కూడా ప్రతీక. మరి హింస అంటే బయట వాళ్ళకి హింస అని అంటే జంతువు వచ్చేస్తారు ఎక్కువ, జంతువులు నానా రకాలకి హింస పెడతాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఒకరోజు అయితే మేము కాశీ వెళ్ళాం సనాతన ప్రభు మేమంతా యాత్రకి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున, ఆ రోజు ఆదివారం, వాళ్ళు అదేమి హింస నాకు అర్థం కాలేదు. నేను వీధిలో ఉన్నాను, నేను ఇంక బయలుదేరాలి, ఆటో కోసం ఎదురు చూస్తున్నాను, నేను ఇంకొక భక్తుడు నిలబడి ఉన్నాము, వెనకాల ఆ షాప్ ఉందన్నమాట, ఆ దుకాణం ఉంది మాంసం దుకాణం. అప్పుడే అతను ఏం చేశాడంటే కొన్ని కోళ్ళు తీసుకొచ్చాడు, కొన్ని కోళ్ళు తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. అతను అదేంటో నాకు అర్థం కాలేదు, మామూలుగా ఆ కోళ్ళని అక్కడ తీసుకొచ్చాడు పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ కుయ్యి కుయ్యి బాగా అరుస్తున్నాయి, అరుస్తుంటే నేను అటు చూశాను. నేను అటు చూసి అయ్యో అరుస్తున్నాయే అని చెప్పేసి నేను అన్నాను. అక్కడున్న వ్యక్తి నన్ను చూసి గబగబ లేచి వచ్చి ఆ కోళ్ళని కాళ్ళతో పట్ట పట్ట తొక్కుతున్నాడు అనమాట. నాకు అర్థం కాలేదు, ఇదేంట్రా బాబు, నేను చూశాను కదని చెప్పి వాడిని తొక్కేస్తున్నాడు. ఆ కోళ్ళని కాళ్ళ కింద వేసి విపరీతంగా తొక్కేస్తున్నాడు. బాబోయ్ ఇంక మన వల్ల కాదని చెప్పేసి నేను ఇక్కడ ఆర్డర్ రాకపోతే రాకపోయింది బాబు అని చెప్పి నేను వెంటనే ముందుకు వెళ్ళిపోయాను. ఇంకా నన్ను చూసి ఇంకా తొక్కుతున్నాడు అతను. హింస, ఎంత హింస చూడండి. సో హింస వదలాలి. ఆ హింస అనేటువంటిది ఏం చేస్తుంది తెలుసా, మనల్ని హింసిస్తుంది. అది అక్కడ అతనికి దాంతో అయిపోలేదు అక్కడ, ఆ విధంగా తొక్కిన దానికి, అంత హింస పెట్టిన దానికి కాలం మళ్ళీ అతనికి అంత హింస పెడుతుంది. మన చిన్నప్పుడు అంతా బంతాట ఆడాం కదా, చిన్నప్పుడు స్కూల్లో బంతాట ఆడుకునేది, ఒక్కరే ఎవరు తోడలేకపోతే ఏం చేసేదంటే బంతాట గోడ దగ్గరికి వెళ్ళేది, గోడ బంతిని గోడకేసి కొట్టుకునేది, గోడ కొడితే మళ్ళీ అది వస్తుంది క్యాచ్ పట్టుకునేది ఎవరు తోడలేకపోతే. ఆ తత్వం బాగా గుర్తుపెట్టుకోవాలి చిన్నప్పుడుది. బంతి ఎంత వేగంగా వేసి కొడతామో అంత వేగంగా వెనక్కి వస్తుంది చూడండి. అలా ఈ కర్మలు ఎన్ని ఎట్లా చేస్తామో మళ్ళీ అవి అంతకంత మళ్ళీ వెనక్కి వస్తాయి. అవి భక్తుల జీవితంలో హింస ఏది, ప్రభుపదుల వారు చెప్తున్నారు. బయట వాడు అట్లా హింస చేస్తూ ఉంటే మనం చూస్తూ ప్రచారం ఏమి చేయకుండా, ఆడి కర్మ ఆ కోడి కర్మ, నాకేం కర్మ వాడికి ప్రచారం చేయడానికి అని అంటే అది అసలు హింస. ఎవరో ఒక అతను అంటే నేను విన్నాను, అదే ఎట్లా అర్థం చేసుకోవాలి నాకు అర్థం కాలేదు, నేను నా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలని, నేను ఈ విధంగా గోవులు ఇలా వధించేస్తున్నారు, చాలా దారుణంగా వధించేస్తున్నారు, మనం దీని మీద చర్య తీసుకోవాలి, కాస్త కూస్త మనం ప్రచారం చేస్తే అది కాస్త ఆగుద్ది అని చెప్పంటే, అతను నాకు కర్మ సిద్ధాంతం చెప్తున్నాడు, నువ్వు భగవద్గీత చదవలేదా అని, చదివాను ఆయన, కర్మ సిద్ధాంతం తెలియదు అని తెలుసాను. మరి అవి కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తున్నాయి ఆ గోవులు, ఇంతకుముందు వాళ్ళని అలాగే ఆ విధంగా వధించుంటాయి, ఇప్పుడు వాళ్ళు ఆ గోవులను వధిస్తున్నారు, వాళ్ళు వాళ్ళు కర్మ సెటిల్ చేసుకుంటున్నారు, నీకేంటి నాకేంటి మధ్యలో అంటున్నాడు అతను. ఇదేం కర్మ సెటిల్మెంట్ నాకు అర్థం కాలేదు. గోవులు వధించబడుతున్నాయా, దానికి ఏదో మనం చేద్దామంటే అవి ఇంతకుముందు తప్పు చేసి ఉంటాయి అందుకే ఇప్పుడు వధించబడుతున్నాయి, కర్మ సిద్ధాంతం మీరు చదువుకోలేదా భగవద్గీతలో నాకు చెప్తున్నాడు అతను. ఇంకేం మాట్లాడాలా, హింస, ఇదే హింస. ప్రచారం చేస్తే 10 మందిలో ఒకడన్నా ఇద్దరన్నా మారుతారు కదా, ఊరికినే జరిగింది జరగనీలే, వాళ్ళ కర్మ వాళ్ళు పడుతున్నారు, నాకేం కర్మ ప్రచారం చేయడానికి అని కాముగా కూర్చుంటే అది హింస. ఈ అగాసురు అనేటువంటిది ఈ లీల మనం పదే పదే చదువుకొని కృష్ణ ప్రార్థిస్తే ఆ హింస మనలో నుంచి పోతుందన్నమాట. ప్రభుపదుల వారు అంటారనమాట, నిజమైన అహింస ఏంటో తెలుసా, ప్రచారం చేయడం. నిజమైన హింస ఏమిటో తెలుసా, ప్రచారం చేయకుండా ఉండడం. మనం ప్రచారం చేయబడిన ద్వారా ఆ జీవుడు హింసపడుతున్నాడే, నువ్వు ప్రచారం చేస్తే వాడు దాని నుంచి బయటకు వస్తాడుగా, కాబట్టి అదే నిజమైనటువంటి హింస. అఘాసురుని సంహరించిన కృష్ణుడికి మనం ప్రార్థన చేయాలి, ఈ హింస నుంచి నేను ఏదో ఒక రకం బయటపడాలని. అఘాసురుని సంహరించిన ఈ లీల తర్వాత ఏమవుతుందంటే, బ్రహ్మదేవుడు కృష్ణుని చూడ్డానికి వస్తాడు. చూడ్డానికి వచ్చినప్పుడు ఆ పక్కన వచ్చినటువంటి బ్రహ్మదేవుడు పక్కన వచ్చినటువంటి సేవకుడు, ఆ సేవకుడు చూపిస్తాడు బ్రహ్మదేవుడికి, అది అక్కడ చూడండి అఘాసురుడు, చూసారా ఒక ఊరికి సరిపడా ఉన్నాడు. పొద్దున్నే ఈరోజు ఉదయాన్నే కృష్ణుడు సంహరించాడు అతన్ని అని అన్నాడు. బ్రహ్మదేవుడికి అర్థం కాల, ఇంత పెద్ద సర్పాన్ని కృష్ణుడు సంహరించాడా, అసలు ఆయన ఎవరు చూద్దాం అని చెప్పి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే కృష్ణుడు ఉన్న చోటుకు వెళ్ళాడు. కృష్ణుడు ఉన్న చోటుకు వెళ్ళేసరికి, సరిగ్గా కృష్ణుడు ఉన్న చోటుకు వెళ్ళేసరికి కృష్ణుడు ఏం చేస్తున్నాడు, నిన్న ఉదయం లక్ష్మీదేవి ఒక లీల చెప్పారు గుర్తుందా, ఏది ఆ మధుమంగళ నోట్లో మజ్జిగ తీసుకున్నాడని, కృష్ణుడేమో ఆ మధుమంగళ బొగ్గలు రెండు చేతులు గట్టిగా టాప్ మన కొట్టగానే మజ్జిగ అంతా కూడా విరజింబిందని, ఆ విరజింబగానే చక్కగా విరజింబినటువంటి మజ్జిగని కృష్ణుడు తాగేశాడని ఆ లీల చూశాడంటే బ్రహ్మదేవుడు. చూడగానే ఆయనకి ఏం అర్థం కాలేదు, అక్కడ అగాసుర సర్పాన్ని సంహరించారని చెప్తున్నారు, ఇక్కడ చూస్తేనేమో పిల్లలతో ఆడుకోవటము, వాళ్ళ నోట్లో ఉన్న మజ్జిగ ఎంగిలి మజ్జిగ అది ఈయన తాగడం, ఈయన భగవంతుడు ఎట్లా అవుతాడు, ఒకవేళ అయ్యలేకైతే అది కూడా చూసుకుందాం ఇక్కడ తెలిచేస్తాం అని చెప్పేసి ఏం చేశాడు బ్రహ్మదేవుడు, కృష్ణుడు లేని సమయం చూసి గోపబాలుర్ని దూడల్ని మొత్తాన్ని అపహరించేసేసాడు. అపహరించి కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు కృష్ణుడు. ఆయన కొద్దిమంది గోపబాలుతో కూర్చొని ఉన్నాడు అక్కడ ఈ భోజనం చేసే సమయం. ఆ సమయంలో జరిగిపోయింది ఇదంతా, ఈయన భోజనం పూర్తి చేసే లోపల మొత్తం అన్ని మాయమైపోయింది. అంటే వీళ్ళు ఒక గుంపు ఒక బృందం కూర్చొని భోజనం చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా వీటిని కాసుకుంటూ ఉన్నారు. ఆ దూడలు లేవు, గోపబాలు లేవు, ఎవరు లేరు, ముందు దూడలు మాయమైపోయినాయి, దూడలు మాయమైపోయినాయి కదా అని చెప్పేసి కృష్ణుడికి వచ్చి చెప్పారు వాళ్ళు, కృష్ణ దూడలు కనిపించట్లేదని. కృష్ణుడు అన్నాడు, మీరు భోంచేయండి, మీరు ఎందుకు ఎతుకుతారు, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు భోంచేయండి అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టాడు. ఆయన వెళ్ళడం లేదు, వాళ్ళు నేనున్నాను కదా నేను వెతుక్కొస్తాను అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి భోజనాన్ని కూర్చోబెట్టి ఆయన వెతుక్కుంటాకి వెళ్ళాడు. ఎక్కడ కనిపించలేదు అవి, అరే ఎందుకు కనిపించలేదు అని చెప్పేసి తిరిగి వచ్చేప్పటికి ఇక్కడ గోపబాలు అందరూ మాయమైపోయారు, దూడలు లేవు, గోపబాలు లేరు. అప్పుడు ఆలోచించాడు, ఇది ఆలోచించడానికి ఏం లేదు, బ్రహ్మ ఈ అపహరణ చేసేటప్పుడే బ్రహ్మహృదయంలో పరమాత్మ ఆయనకి తెలుసు, పరమాత్మ అనుకుంటాడు నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసులే, చెయ్యి చెయ్యి ఎంత చేస్తావు చూస్తామనేసి. కృష్ణుడు ఏం చేశాడు, తన యొక్క విభూతిని విస్తరించాడు అనమాట. బ్రహ్మ నువ్వు ఇవన్నీ అపహరిస్తావు కదా, నువ్వు ఎన్ని అపహరించావు అని నేను తీసుకొచ్చి నేను చూపిస్తానని చెప్పి సాయంకాలం అయిపోయింది. మరి సాయంకాలం అయిపోతే ఇళ్ల దగ్గర అందరూ అమ్మలు ఎదురు చూస్తారు, అమ్మలంతా ఎదురు చూస్తారు మా బిడ్డలు ఇంటికి వస్తారు అని. గోమాతలు ఎదురు చూస్తారు, బృందావన మాతలు ఎదురు చూస్తారు వాళ్ళ వాళ్ళ బిడ్డల కోసం. గోప బాలురు వస్తారనేమో బృందావనంలో తల్లులు, దూడలు వస్తాయనేమో గోమాతలు ఎదురు చూస్తాడు. అందుకని కృష్ణుడు చేశాడు, గోమాతకి ఇబ్బంది కలగకూడదు, ఆ బృందావనం తల్లులకి ఇబ్బంది కలగకూడదు. తానే అన్ని దూడలుగా విస్తరించాడు, తానే అందరు గోప బాలురుగా విస్తరించి అందరూ యారు పాటికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇలా ఎన్ని రోజులు గడిచింది తెలుసా? సంవత్సరం గడిచింది. సంవత్సరం రోజులు ప్రతి ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, ప్రతి గోశాలలోనూ కృష్ణుడు ఉన్నాడు. ఆ గోమాతలకు ఎంత ఆనందం చూడండి. దూడ రూపంలో కృష్ణుడు రోజు పాలు తాగడంతో ఆ తల్లులకి ఎంత ఆనందం చూడండి. అంటే ఆ తల్లులకి అందరికి కోరిక యశోదమ్మను చూసినప్పుడల్లా వాళ్ళు ఇదే అనుకుంటారు, ఆ యశోదమ్మలాగా కృష్ణుడు మా బిడ్డ అయితే ఎంత బాగుండేది, యశోదమ్మకి ఎంత అదృష్టం, ఆ అదృష్టం మాకు జీవితంలో దొరుకుతుందా అసలు, జీవితంలో దొరుకుతుందా అసలు అని వాళ్ళు అనుకోగానే పరమాత్మ వింటాడుగా, జీవితంలో ఏముంది ఒక సంవత్సరం పాటు వాళ్ళు అనుకునేవాళ్ళంట. ఒక్కరోజైనా కృష్ణుడికి మనం తల్లిగా ఉండగలుగుతామా అని కృష్ణుడు అనుకుంటే ఒక్కరోజు ఏముంది, ఒక సంవత్సరం ఉండండి. అంటే వీళ్ళు నోటితో అన్నది ఒక్కరోజు, బ్రహ్మదేవుడు ఒక్కరోజు, అది అది ఇక్కడ సంవత్సరం. బ్రహ్మదేవుడు ఒకరోజు, ఆయన వెళ్ళి ఆ దూడల్ని గోపాలను దాచి యువతలకు వచ్చేసరికి సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం రోజులు వృందావన తల్లులంతా కృష్ణుని బిడ్డగా చూసుకున్నారు, గోమాతలన్నీ కూడాను కృష్ణుని దూడగా చూసుకున్నాయి. తిరిగి వచ్చేసరికి అన్నీ ఉన్నాయి. బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యపోయాడు, వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే అక్కడ అన్నీ ఉన్నాయి. అప్పుడు అర్థమైంది కృష్ణుడు ఎవరో. అప్పుడు కృష్ణుడు ఆ మొత్తం దూడలు గోపబాలు అందరూ కూడా తన యొక్క విస్తారాలు అని చెప్పి చూపించాడు. చతుర్భుజ విష్ణు రూపాలు, అన్ని చతుర్భుజ విష్ణు రూపాలు. బ్రహ్మదేవుడికి అప్పుడు అర్థమయ్యి బ్రహ్మదేవుడు వచ్చి కృష్ణుడికి శరణాగతి పొందాడు. ఇది బ్రహ్మ విమోహన లీల. ఈ బ్రహ్మ విమోహన లీల అనేటువంటిది మనకి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మన మనలో ఏ అనర్థాన్ని తెలియజేస్తున్నాయి అంటే కల్పన పాండిత్యాన్ని కామ్యకర్మని తెలియజేస్తుంది. ఇది కామ్యకర్మ అంటే ఏ పని చేసిన ఇందులో భౌతికమైనటువంటి ప్రయోజనం నాకు ఉందా లేదా, ఏ పని చేసినా చివరికి భక్తి చేసినా కూడా ఇందులో నాకు భౌతికమైన ప్రయోజనం ఉందా లేదా, ఉంటే చేస్తా లేకపోతే చేయను. కల్పన పాండిత్యం అంటే ఏమిటనంటే భగవంతుడు ఆచార్యులు చెప్పినటువంటి శాస్త్రం కాకుండా కల్పన పాండిత్యం. కల్పన పాండిత్యం అంటే తెలుసు కదా మీకు, నాకు ఏదో పాండిత్యం ఉంటుంది ఆ పాండిత్యం కల్పించి మెరుపులు చూపించేయడం. భగవంతుడు తీసుకోడు అట్లా. భగవంతుడు స్తుతి అనే కూడా, భగవంతుడు స్తుతి అని కూడా మనం ఎలా చేయాలంటే ఆచార్యులు పెద్దవాళ్ళ అనుగ్రహంతో నేనేదో నాలుగు మాటలు భగవంతుడి గురించి చెప్తున్నాననే చెప్పాల. ఒకసారి జగన్నాథపురిలో ఒక అతను ఇలాగే చేస్తాడు. పూరి జగన్నాథ్లో భగవంతుడికి రోజు ఏకాంత సేవకి గీత గోవిందం పెట్టి వినిపిస్తారు. గీత గోవిందం అది కూడా ఒక పాప పాడుతుంది, అది ఆ సన్నివేశం మీకు ఇంతకుముందు చెప్పాను నేను. గీత గోవిందం రోజు ఆ పాప పాడుతుంటే భగవంతుడు జగన్నాథుడు విని నిద్రపోతాడు. ఒక పండితుడు ఏం చేశాడంటే ఆ పూరిలో ఉండేటువంటి ఆస్థాన పండితుడు, అంటే గీత గోవిందమేనా భగవంతుడు జగన్నాథ స్వామికి స్తుతి చేసేది, నా గీత నా పాండిత్యం లేదా అని చెప్పి ఆయన ఒక పాండిత్యం ఒక స్తుతి రాసేశాడు. ఒక స్తుతి రాసి జగన్నాథుడిదే, జగన్నాథుని కీర్తించేదే, కానీ జగన్నాథుని కీర్తించేదానికి తన కల్పన పాండిత్యంతో ఉపయోగించేశాడు. ఉపయోగించి రాజు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. నేను ఆస్థాన పండితుణ్ణి కాబట్టి నేను రాసింది మీరు గుళ్ళో పెడతారా పెట్టరా ఏకాంత సేవ టైంలో, ఏకాంత సేవ అప్పుడు నేను రాసినటువంటి కవితలు పద్యాలు స్వామికి పాడతారా లేదా. రాజు భక్తుడైన ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు గీత గోవిందాన్ని ఏకాంత సేవ అప్పుడు పాడమని చెప్పేసి స్వామి యొక్క ఆజ్ఞ అది, మేము అది చేస్తున్నాము, మరి మీరు ఆస్థాన పండితుడు కాబట్టి మీరు చెప్పింది కూడా మేము శిరస వహించాలి అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ మాట్లాడద్దు, నేను రాసినటువంటి ఈ పద్యాలు కవితలు రాత్రిపూట ఏకాంత సేవకు జగన్నాథ స్వామికి పాడతారా పాడరా. ఇంకా రాజు అన్నాడు, మీరు పాడతారా పాడరా అంటే పాడించుకునేది ఎవరు, జగన్నాథుడు. ఆయన నిర్ణయిస్తాడు మనకెందుకు, ఈరోజు రాత్రి ఏకాంత సేవ అప్పుడు మీరు రాసినది పద్యాలు పెడదాము గీత గోవిందం పెడదాము, స్వామికి ఏది కావాలంటే అది తీసుకుంటాడు అని చెప్పి అన్నాడు. సరే ఇతను ఒప్పుకున్నాడు, ఖచ్చితంగా నా పాండిత్యాన్ని మెచ్చుకుంటాడు స్వామి అని చెప్పేసి, అది మనం చెప్పేది కాదు చూద్దాంలే అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఏకాంతసేపుడు గీత గోవిందం గ్రంథం పెట్టారు, ఈ పండితుడు రాసినటువంటి పద్యాలు పెట్టారు, రెండు పెట్టేసేసి గర్భగుడి తలుపులు మూసేశారు. తెల్లారింది, తెల్లారి గర్భగుడి తలుపులు తీసేపాటికి గుడి నిండా కూడా చిన్ని 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 చీటి ముక్కలు అన్నమాట, గుర్తున్నా మన చిన్నప్పుడు లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి ఎల్డబ్ల్యూడి అని రాసేసుకుని ఇంక నోట్స్ ఇంతవరకు అయిపోతే ఇంక మిగిలిన పేజీలన్నీ చింపేసేది, చింపేసి ఎల్డబ్ల్యూడీని రాసేసేసి ఆ రోజు సాయంకాలం బండి నుంచి వెళ్ళేటప్పుడు అన్ని దారంతా ఇసిరేసుకుంటూ పోయేది, దారంతా అవే, గుడంతా అదే అనమాట, చిన్న 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 ముక్కలు. ఎవరు ఈ పండితుడు రాసినటువంటి పాండిత్యం పద్యాలన్నీ, గీత గోవిందం కూడా కనిపించలేదు అక్కడ. మరి ఆపస్తకం ఏమైందని చెప్పేసి ఆత్రంగా చూశారు. చూస్తే భగవంతుడు జగన్నాథ స్వామికి భుజం మీద ఉన్నది, కుడి భుజం మీద ఉన్నది గీత గోవిందం. అప్పుడు అర్థమైంది అనమాట వీళ్ళకి స్వామి ఏం కోరుతున్నాడని. ఆ పండితుడు తలదించుకుని వెళ్ళిపోయాడు. ఈ బ్రహ్మ విమోహంలో ఏం తెలియజేస్తుందంటే కల్పన పాండిత్యాన్ని, కామ్యకర్మని తెలియజేస్తుంది. మనం కామ్యకర్మ అంటే భౌతికమైనటువంటి లాభాన్ని ఆశించడం. ఏం చేసినా నాకు అందులో నాకు భౌతికమైన లాభం ఏంటి? భక్తి చేస్తే కూడా ఇందులో నాకు ఏమన్నా భౌతిక లాభం వస్తుందా? ఈ భావన మన భక్తికి ఉపయోగపడదు. సో బ్రహ్మ విమోహం లేలా ఆ అనర్థాన్ని మనలో తెలియజేస్తుంది కాబట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, దానికోసం ప్రార్థన చేయాలి. దాని తర్వాత దేనుకాసుర వధ. దేనుకాసురుడు తాళవనంలో వచ్చాడు ఆయన. నేను చెప్పాను కదా ఇన్నాడు 12 వనాలు, లోహవన్, తాళవన్, బృందావనం. ఆ తాళవనంలోకి ఉన్నాడు దేనుకాసురుడు. ఆ దేనుకాసురుణ్ణి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్ళారు. వెళ్ళి దేనికోసం వెళ్ళారంటే అది కూడా గోపబాలరందరూ ఆకలిగా ఉందంటే కాస్త తాటి పండ్లు తెద్దామని చెప్పి పోయారు వాళ్ళు. అక్కడికి హెచ్చరిక చేశారు వీళ్ళు, ఏ తాళవనంలోకి పోవద్దు, దేనికాసురుడు ఉన్నాడు అని. అయితేనేమి, నా స్నేహితులు ఆకలిగా ఉందన్నారు, వాళ్ళకి తెచ్చేదానికోసం నేను ఎక్కడికైనా పోతాను అని చెప్పేసి కృష్ణుడు బలరాముడు ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ దేనికాసురుడు ఉన్నాడు. దేనికాసురుణ్ణి స్వయంగా బలరాముడు వధించాడు అనమాట. దేనికాసురుడు అంటే అది ఒక యుగం మారే కొద్దీ, ఒక యుగంలో మాత్రం కృష్ణుడే వధించాడు దేనికాసురుణ్ణి ఒక మన్వంతరంలో, ఇంకొక మన్వంతరంలో మాత్రం బలరాముడు వధించాడు. సో దేనికాసురుడు ఆ విధంగా వధించబడ్డాడు. దేనికాసురుడు వధించబడినప్పుడు ఆ దేనికాసురుడి యొక్క అనర్థం మనకి ఎలా గుర్తు చేసుకోవడానికి అంటే, భౌతికమైన బుద్ధి అంటే భౌతికమైన తెలివితేటలు, ఆధ్యాత్మికమైన సోమరితనం. ఇది చూడండి మీరు దాదాపు అందరిలో కనిపిస్తుంది. చూడండి, భౌతికంగా చురుగ్గా ఉంటాడు, ఆధ్యాత్మికంగా సోమరిగా ఉంటాడు. భౌతికమైన పనులు చేయవయ్యానంటే పరిగెత్తుకుని వస్తారు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు రెండయ్యాయంటే ఎక్కడ స్వామి టైం లేదు, సోమరితనం, నిర్లక్ష్యం, అలసత్వం. ఈ తెల్లవారుజామున 2:30-3 వచ్చావంటే నీకు పలానా చోట పలానా ఇంత చెక్కిస్తాము అని అంటే 2:30 అంటే 1:00 కూర్చుంటాం అక్కడ. అదే తెల్లారి 4 భగవంతుడు మంగళహారతి ఉంది, మంగళహారతి చూస్తే నీ జన్మ తరిస్తుందయ్యా, మానవ జన్మ చరితార్థం అవుతుంది, భగవంతుడికి మంగళహారతి చూడడం వల్ల నీకు శుభం జరుగుతుంది, భగవంతుడు ప్రీతి చెందుతాడంటే అప్పుడు కదా ఇప్పుడే ఆవులందులో వచ్చేస్తాయి. ఏమొస్తాం లే స్వామి, దూరం ఇల్లు, ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడ దూరం నుంచి, మంగళం నుంచి, ఆకారంపల్లి నుంచి, కూపచంద్రపేట నుంచి. మరి వాళ్ళు అలా అనుకుంటున్నారా, తెల్లవారుజామున 2:30 లేస్తున్నారు, సిద్ధం అవుతున్నారు, వస్తున్నారు దేనికి? అక్కడ వాళ్ళకి ఆధ్యాత్మిక చురుగ్గా ఉన్నారు వాళ్ళు. దేనికొస్తారంటే గాడిద. ఈ గాడి తెలివితేటలు ఏమిటంటే భౌతికంగా బాగా చురుగ్గా ఉంటాడు, ఆధ్యాత్మికంగా మందకొడి, మందబుద్ధి అనమాట. సో అలాంటి దేనికాసురుడు మనలో కూడా ఉన్నాడు. మనం ఆ దేనికాసురుడిని సంహరించే నిమిత్తం కృష్ణుడి కోసం ప్రార్థన చేయాలి. తర్వాత కాళీమర్దనం. కాళీమర్దనం, కృష్ణుడు కాళీయుడిని సంహరించాడు, మర్దించాడు, వినయపరిచాడు అంతే. అంటే కాళీని సంబంధించి తెలుసుకోలేదు కృష్ణుడు. కారణం ఏంటంటే కాళీయుడి భార్య లేని నాగపత్నులు అందరూ భక్తులు, వాళ్ళు మంచి భక్తులు, వాళ్ళు నాగపత్నులు. వాళ్ళు నాగలోకంలో నారదముని ప్రచారం చేసినప్పుడు వాళ్ళు భగవంతుడి గురించి విన్నారట. వాళ్ళు శ్రవణం ఎక్కడికి వెళ్ళినా సరే శ్రవణమే పైచేయి. నాగలోకంలో నారదముని చూడండి, ఆయన ఏ లోకాన్ని వదిలిపెట్టాడు, ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి. సో నాగపత్నులకి కృష్ణుడి భక్తి ఎలా ఉంది? అందుకని వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి వల్ల కృష్ణుడు ఏం చేశాడు, కాళ్య సర్పాన్ని సంహరించకుండా కాళీయుడు చేసిన పొరపాటికి యథార్థంగా కాళీయుడిని సంహరించాలి. ఎందుకంటే గోవులకు ఇబ్బంది పెట్టాడు, గోపబాలురాజుకి ఇబ్బంది పెట్టాడు, తన విషపూరితమైనటువంటి ప్రభావంతో వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడు. కాళీని అసలు ఏమాత్రం వదలకూడదు. కానీ ఆయన భార్యలు భక్తులు కాబట్టి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ భక్తి చూసి భగవంతుడు ఏం చేశాడు, కాళీ సర్పాన్ని తన పాదాలతో మర్దించి కాళీల్లో ఉన్నటువంటి విషమంతా కక్కించి పూర్తిగా పవిత్రం చేసి అతన్ని క్షమించాడు అనమాట. ఆ విధంగా కాళీడి యొక్క పడగల పైన తన యొక్క పాదముద్రలు వేశాడు, పాదముద్రలు వేశాడు. యథార్థంగా భగవంతుడు అక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి సేవ కూడా తీసుకుంటాడు కాళీ సర్పం యొక్క భార్యల దగ్గర, నాగపత్నుల దగ్గర. ఏమిటంటే ఒక పక్క కాళీడితో ఆయన యుద్ధం చేస్తూనే యుద్ధం చేస్తూనే ఆ మడుగులో నాగపత్నుల దగ్గర ఉండేటువంటి కోశాగారం ఏదైతే ఉంటుందో ధనాగారము, ఆ ధనాగారంలో తన కౌస్తుభమణి తీసుకెళ్లి పెట్టేశాడంట. తన కౌస్తుభమణి అందులో కలిపేశాడు. ఆ సంగతి తెలియనటువంటి నాగపత్నులు కృష్ణుడికి నివేదించుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఆ కోశాగారం నుంచి మొత్తం ఈ మణిమాణిక్యాలన్నీ కూడా తెచ్చినప్పుడు కృష్ణుడికి సమర్పించాలని మణిమాణిక్యాలన్నీ తెచ్చారు. తెచ్చినప్పుడు కౌస్తుభమణి కూడా అందులో వచ్చేసింది. మళ్ళీ కృష్ణుడు మళ్ళీ తన కౌస్తుభమణిని తన భక్తుల ద్వారా మళ్ళీ తీసుకున్నాడు. ఇంకొకసారి తన కౌస్తుభమణిని తన భక్తుల ద్వారా మళ్ళీ తీసుకున్నాడు ఆయన. సుదర్శన చక్రం కూడా అంతే. సుదర్శన చక్రం ఆయనదే, కానీ మీరు మహాభారతంలో చూస్తే కొన్ని సన్నివేశాల్లో దేవతల ద్వారా సుదర్శన చక్రాన్ని ఆయన తీసుకున్నట్లుగా ఉంటుంది. కాండవ దహనం అయిన తర్వాత, కాండవన దహనం అయిన తర్వాత దేవతల ద్వారా సుదర్శన చక్రాన్ని ఆయన తీసుకున్నట్లుగా ఉంటుంది. అదేమిటంటే తనదే, వాళ్ళకిచ్చి మళ్ళీ తను తీసుకుంటున్నాడు. మన దగ్గర కూడా అంతే చూడండి. లక్ష్మి ఎవరు చెప్పండి? భగవంతుడు. భగవంతుడు సొత్తు. భగవంతుడి పేరు లక్ష్మీపతి. వేదం ప్రకారంగా శ్రీయపతి, యజ్ఞపతి, ధరాపతి, దియాపతి, లోకపతి, ప్రజాపతి, పతిర్గత, చాందక, వృష్టి, సాత్వతామే ప్రసీదతి. ఒక పతి కాదు ఆయన. శ్రీయపతి అంటే లక్ష్మీపతి, యజ్ఞపతి, ధరాపతి, దియాపతి, లోకపతి, పతిర్గతి, ఇలాంటి పతులందరికీ గతి కూడా ఆయనే. పతిర్గతి, చాందక, వృష్టి, సాత్వతామే, సాత్వతాంపతి. సాత్వతాం అంటే భక్తులు, వైష్ణవులు. వైష్ణవుల యొక్క పతి, సాత్వతాంపతి. వైష్ణవుల యొక్క పతి చెప్పాలంటే వెంకటాచలపతి. అందుకని అక్కడ భగవంతుడు తనదే కౌస్తుభమణి నాగపత్నుల యొక్క కోశాగారంలో వదిలిపెట్టి మళ్ళీ తాను వాళ్ళ ద్వారా తీసుకున్నాడు. లక్ష్మి కూడా అంతే. ధనం కూడా తన ధనాన్ని జీవులకు అనుగ్రహిస్తాడు. గుర్తించిన వాళ్ళు ఆ ధనాన్ని మళ్ళీ తిరిగి తన దగ్గరికి తెచ్చినప్పుడు తను తీసుకుంటాడు అనమాట. అది గంగను గంగకి అర్పించడం అంటామే. గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసి ఆ గంగానది జలం తీసుకుని గంగలోకి అర్పిస్తాం. ఆ నీళ్ళే మనం కొత్తగా బాటిల్, వాటర్ బాటిల్ అని తీసుకురాలేదు. అది గంగలోదే, గంగలోనే మళ్ళీ గంగకి ఇస్తున్నాం అనమాట. ఆ విధంగా కౌస్తుభమణిని నాగపత్నులు మళ్ళీ కృష్ణుడికి సమర్పిస్తారు ఈ కాళీ మర్దనంలో. ఆ కాళీ మర్దనం లీల మనకేం తెలియజేస్తుంది అంటే కొద్దిమంది తమ యొక్క శక్తిని చూసుకొని క్రూరత్వాన్ని చూపిస్తుంటారు. నా అంత బలవంతుడు లేడు, నా అంత శక్తివంతుడు లేడు అని ఆ శక్తిని చూసుకొని మిడిసిపడుతూ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా మనం కూడా, మనము మనకుండేటువంటి భక్తి సేవలో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్థానాల్లో ఉంటాం. భగవంతుడి సేవ చేసిన దానికి మనకి కొన్ని కొన్ని రకాలైనటువంటి స్థితులు, స్థానాలు, పదవులు కల్పించబడతాయి. కొన్నిసార్లు ఈ అవగాహన లోపం వల్ల ఏంటంటే ఆ పదవిని మన శక్తిగా వాడుకుని దాని చేత మనం చలాయించేదానికి, పెత్తనం చలాయించేదానికి ప్రయత్నిస్తాం. ఆ అనర్థం నుంచి మనం బయటపడాలంటే కాళీ కృష్ణుణ్ణి, కాళీ మర్దన కృష్ణుణ్ణి మనం స్మరించాలి, ప్రార్థించాలి. తర్వాత దావాగ్ని. దావాగ్ని అంటే దావాగ్ని దేని తెలియజేస్తుంది అనంటే వైష్ణవుల మధ్య వచ్చేటువంటి అంత కలహాలని తెలియజేస్తుందట. కాళీ లీల అయిపోయిన తర్వాత దావాగ్ని లీల జరుగుతుంది. దావాగ్ని ప్రశమనం అని చెప్పేసి ఒక అగ్ని రాక్షసుడు ఉంటాడు. వాడు కూడా ప్రళంబాస్త్రుడు, అగ్ని రాక్షసుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి వస్తారు కంసుడు పంపిస్తే. ఆ అగ్ని రాక్షసుడు కృష్ణుడిని దహనం చేసేయాలని వస్తాడు. కృష్ణుడు అగ్ని రాక్షసుడు మొత్తం అగ్నిని లోపలికి పీల్చేస్తాడు. అంతే, గోవులకి గోపాలులకి ఏమి తెలియకుండా వాళ్ళని కళ్ళు మూసుకోమని చెప్తాడు. మీరందరూ కళ్ళు మూసుకోమని చెప్తాడు. అగ్ని మొత్తం ఆయన పీల్చేస్తాడు. ఈ అగ్ని, ఈ ఫారెస్ట్ ఫైర్, దావాగ్ని దేని తెలియజేస్తుందంటే వైష్ణవుల మధ్య అంతఃకలహాలని తెలియజేస్తుంది అనమాట. అంతఃకలహాలు అంటే నేను కోల్డ్ వారెస్ అంటాం కదా, అంతఃకలహాలు. ఈ అంతఃకలహాలు అనేటువంటివి ఎలాంటివి అయ్యా అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాయి అవి. ప్రభుపాదుల వారు ఒక సందర్భంలో ఏం చెప్తారంటే, ఆయన అంతిమ సమయాల్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని బయట నుంచి ఎవరు ఏమీ చేయలేరు, ఏదైనా చేయగలిగితే లోపల నుంచి ఎవరైనా ఏమైనా చేయగలరు. ఇది పటిష్టమైనటువంటి కోట ఇది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. బయట నుంచి దీన్ని ఎవరు కొట్టలేరు, ఏదైనా కొడితే లోపల నుంచే కొట్టాలి దీన్ని. అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళ మధ్య వచ్చినటువంటి విరుద్ధాల వల్ల ఇది పడిపోవాలి తప్ప బయట నుంచి వచ్చి వీళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు అనమాట. సో ఆ అంతఃకలహాన్ని తెలియజేస్తుంది దావాగ్ని. మొదటిది, రెండు సార్లు జరిగింది దావాగ్ని బృందావనంలో. మొదటి దావాగ్ని వైష్ణవ అంతఃకలహాన్ని తెలియజేస్తుంది. ఇది మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించాలా, ఈ ఈ దావాగ్ని, ఈ కార్చిచ్చు మన మధ్య ఉండకూడదని చెప్పేసి. తర్వాత ప్రళంబాసురుడు, ఈ ప్రళంబాసురుడిని సంహరించింది ఎవరో తెలుసా? బలరాముడు. బలరాముడి చేతిలో హతమవుతాడు. ప్రళంబాసురుడు ముఖ్యంగా దేనికంటే ప్రతిరూపము కామ స్వభావానికి, తర్వాత స్వలాభాపేక్షకి. ఏం చేసినా కూడా ఈ సేవ చేస్తానంటే ఇందులో నాకే పేరు రావాలి, ఈ పని చేస్తానంటే నాకు ఇందులో నాకే లాభం రావాలి, ఇంక ఇందులో ఎవడికి వేరేవాడికి పేరు రాకూడదు, వేరేవాడికి ఎవడికి లాభం రాకూడదు. ఈ స్వలాభాపేక్ష, స్వకీర్తి, అలానే కామభావన, వీటికి ప్రళంబాసురుడు ప్రతీక. సో ఆ భావం నుంచి మనము బయటపడేయాలి, ఈ అనర్థాన్ని నుంచి బయటపడాలి మనం. తర్వాత మళ్ళీ కార్చిచ్చు ఇంకోటి వస్తుంది, దావాగ్ని టూ. దావాగ్ని వన్ అయిపోయింది, ఇప్పుడు దావాగ్ని టూ. దావాగ్ని టూ ఏంటంటే ధార్మిక సూత్రాలు భంగం. కొన్ని స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి మనకి, ఆ దావ ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాలు, వాటిని భంగం చేయడం, లేదంటే నాస్తికమైనటువంటి వాళ్ళ యొక్క ధార్మిక సూత్రాలను పాటించడం. నాస్తికులు వాళ్ళు వాళ్ళకి సొంత రిలీజియన్ ప్రిన్సిపల్స్ తయారు చేస్తారు ధార్మిక సూత్రాలు. ఆ ధార్మిక సూత్రాలను మనం పాటించాలని పోతే అది కూడా దావాగ్ని. నాస్తికుడైన వాడు ఏం ప్రతిపాదించినా కూడా అందులో భగవంతుని యొక్క ప్రమేయం ఉండదు. అస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. చివరి మాట చెప్తాడు చూడండి భగవంతుడు, అది తొమ్మిది గుణాల్లో చివరిది, అది అస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంటే అస్తిక్యం ఏంటంటే ఆస్తిక భావన. ఎస్, భగవంతుడు అనేవాడు ఈ సృష్టిలో ఉన్నాడు. ఈ ఫస్ట్ ఇది రావాలి ముందు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయనకి నాకు సంబంధం ఏంటి, మళ్ళీ తర్వాత ఈ సృష్టిని సృష్టించిన వాడు. ఇప్పుడు క్రియేషన్ అనేటువంటి మాట ఉంది అంటే క్రియేటర్ అనేవాడు ఉన్నాడు, అంతేగా. ఇంక అందులో మనకి ఇంక చెప్పుకోవాల్సిన ఏముంది ఇందులో? ఇక్కడ క్రియేషన్ అనేది, సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఎవడో ఉన్నాడు. ఆ ఎవరు ఏంది అనేది మళ్ళీ శాస్త్రాల దగ్గరికి వస్తే తెలుస్తుంది. మొట్టమొదటి అస్తిక్య భావన, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఇది ముందు ఒప్పుకొని తీరాలి. అది బ్రాహ్మణ లక్షణాల్లో ఒకటి అనమాట. సో అలాంటి నాస్తిక ధార్మిక సూత్రాలు కూడా భక్తికి ఆటంకం, ఆనర్థం కూడా మన నుంచి తొలగిపోవాలి, తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలి. అది దావాగ్ని టూ. తర్వాత యజ్ఞ బ్రాహ్మణులు, వాళ్ళు యజ్ఞం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు యజ్ఞం చేసుకుంటూ ఉంటే కృష్ణుడు ఆ ఊరు వచ్చాడు, అక్కడికే దగ్గరికి వచ్చాడు అని చెప్పే విషయం తెలుస్తుంది. ఈ యజ్ఞ బ్రాహ్మణులకి ఆ బ్రాహ్మణ పత్నులు ఉంటారు కదా, ద్విజ పత్నులు, వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. కృష్ణుడు వచ్చాడని తెలియగానే కృష్ణుడు వచ్చాడు, ఎంత ఆనందం అవుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి కృష్ణుడు గురించి ఎలా తెలుస్తుంది, వాళ్ళంతా మథురలో ఉంటారు, మథురకు దగ్గరలో ఉంటారు, వాళ్ళెవరు వృందావనంలో లేరు, మధురలో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి కృష్ణుడు గురించి ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ సమాచారం ఉంది వాళ్ళకి. ఎట్లా? బృందావనం నుంచి రోజు పాలు పెరుగు విక్రయించడానికి వీళ్ళు వెళ్తారు కదా బృందావన వాసులు. వీళ్ళ పని ఏమిటి అనుకున్నారు, ఊరికి పాలు పెరుగు అమ్ముకొని వచ్చేయడం అనుకుంటున్నారా డబ్బుల కోసమని? కాదు, కృష్ణుడి వైభవాన్ని ప్రచారం చేయడం. పాలోయి పెరుగోయి అని చెప్పేసి అమ్ముకునేసి నెయ్యి అమ్ముకునేసేసి డబ్బులు లెక్కేసుకుని వచ్చేస్తారు అనుకుంటున్నారా? బృందావనవాసులు అలాంటి వాళ్ళు కాదు. బృందావనవాసులు కూడా వ్యాపారం చేశారు, వాళ్ళు చేసిన వ్యాపారం ఇది. వాళ్ళు మథుర వెళ్ళినప్పుడు ఈ బ్రాహ్మణ ఇళ్లలో పాలు పెరుగు పోసేటప్పుడు నిన్న కృష్ణుడు ఏమేమి లీలలు చేశాడు అవన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళంట. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఈ గొల్లభాములు పాలు పోసేటప్పుడు ప్రతి ఇంట్లో పాలతో పాలు ఇవ్వడంతో పాటు ఏమిటి కృష్ణుడికి లీలలు కూడా ఇచ్చేస్తున్నామె. ఆ ద్విజపత్నులు, ఆ బ్రాహ్మణ పత్నులకి కృష్ణుడు ఏం చేశాడనేది ఎప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకు కృష్ణుడు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వింటే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కదా మనలో. సో ద్విజభద్రులు అందరూ కృష్ణ భక్తులు అయిపోయారు. అలాంటి ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు విన్నటువంటి కృష్ణుడు ఈరోజు దగ్గరకు వచ్చాడని తెలియగానే వాళ్ళ ప్రాణం లేచి వచ్చింది. ఇంతలో కృష్ణుడు ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఆకలి వేస్తుందని. కృష్ణుడు చెప్పాడు ఇక దగ్గరలో యజ్ఞం చేస్తున్నారు, ఆ బ్రాహ్మణుల్ని అడగండి, కృష్ణ వల్లవులు వచ్చున్నారు ఇక్కడ, మీరు కాస్త ఆహారం పంపించమని చెప్పి అడగండి, పంపిస్తారని. వాళ్ళు గోపాలరావు వెళ్ళి అడిగారు, కృష్ణుడు బలరాముడు ఆకలిగా ఉన్నారంట, కాస్త భోజనం తీసుకురండి, నైవేద్యం కావాలి. మేము ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం, బిజీగా ఉన్నాం, కనిపించట్లే, వెళ్ళండి అని చెప్పారు. ఇదే సమాధానం, బిజీగా ఉన్నాను స్వామి, ఇప్పుడు కుదరదు. కానీ ఈ విషయం యజ్ఞపత్నులకి తెలియగానే ద్విజపత్నులకి వాళ్ళు మొత్తం పెద్ద పెద్ద గంపల్లో నింపుకొని వెళ్ళిపోయారనమాట కృష్ణుడి దగ్గరికి. వెళ్ళిపోయి కృష్ణుడు దర్శనం చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఎవరి గురించి అయితే విన్నారో వాళ్ళని ఒక్కసారిగా కళ్ళతో దర్శనం చేసుకున్నారు కృష్ణ బలరాములు. ఆ భోజనాలన్నీ తీసిపెట్టారు. తర్వాత కృష్ణుడు మళ్ళీ వాళ్ళని సముదాయించి వెనక్కి పంపించేశాడు. కానీ ఇక్కడ ఇది ఏ అనర్థాన్ని తెలియజేస్తుంటే, బ్రాహ్మణులు ఉన్నారే వాళ్ళు, వాళ్ళ అనర్థం ఏం తెలియజేస్తుందంటే, మేము ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టాము, వర్ణాశ్రమ ధర్మ ప్రకారంగా యజ్ఞాలు యేగాలు అగ్నిహోత్రాలు చేస్తున్నాము, నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాం మేము, కాబట్టి మాకు ఇంకా ఏ దేంతోనూ పని లేదు, కృష్ణ భక్తితో కూడా మాకు పని లేదు. మనం వింటూ ఉంటాం ఇలాంటివి, మేము రోజు నిత్యాగ్నిహోత్రం చేస్తున్నామండి, జపంతో వీటన్నిటితో మాకు పని లేదు, ఇలాంటివి వింటూ ఉంటాం కదా మనం. సో ఆ అనర్థానికి మూలం అనమాట. ఉన్నతమైన జన్మ తీసుకున్నందుకు, యజ్ఞయాగాదులు చేసుకున్నందుకు కృష్ణ భక్తి భావాన్ని పక్కకి తోసేయడం, అది అనర్థం. ఈ అనర్థం నుంచి కూడా మనం బయటపడాలి. తర్వాత ఇంద్రుడు గోవర్ధన లీల, ఇది అనర్థాన్ని తెలియజేస్తుంది అని అంటే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా అంతవంతు ఫలంతేషాం తద్భవతి అల్పమేధస్సాం, అల్పమేధస్సులైనటువంటి వాళ్ళు దేవతారాధనకు ప్రాధాన్యతనిస్తూ దేవదేవుడి యొక్క ఆరాధన విస్మరిస్తారు. ఇంద్రుడికి ఇంద్రుడి పూజ అదే తెలియజేస్తుంది. ఇంట్లో కృష్ణుడు దేవదేవుని పక్కన పెట్టేసి ఇంద్రుడికి పూజ చేస్తున్నారు వాళ్ళంతా. కృష్ణుడు వచ్చి అన్ని ఆపేశాడు, బంద్ చేశాడు, చేసిన చాలు గోవర్ధనకి చేయండి అని చెప్పేసి. ఈ గోవర్ధన లీల, ఆ ఇంద్రుడి యొక్క పరాభవం మనలో ఏ అనర్థాన్ని తెలియజేస్తుందనంటే, నేనే భగవంతుణ్ణి అనేటువంటి భావన ఒకటి, అంటే నేనే అధిపతిని. ఇంద్రుడు అనుకుంటున్నాడు నేనే అధిపతిని, అన్ని వర్షం వచ్చేది నేను వర్షం ఇస్తున్నాను అంటున్నాడు. భగవద్గీతలు కృష్ణుడే ఉన్నాడు, తపామ్యహం అహం వర్షం నిగృహణ ముస్సుజామిచ, తపామి అహం, తపామ్యహం అహం వర్షం, వర్షమైనా ఎండైనా నేనివ్వాలి, నిగృహణ ఉస్సుజామిచ, నిగృహణ ఉస్సుజామిచ, దాన్ని నిగ్రహించాలన్నా అనుగ్రహించాలన్నా నేను చేయాలి. అది ఇంద్రుడే ఉంటున్నాడు, నేను వర్షం ఇస్తున్నాను అంటున్నాడు. అందుకని నేను అధిపతిని, నేనే అన్ని ఇచ్చేవాడిని అనుకుంటారు కదా, నేను నీకు అదన్నీ ఇప్పించాను, నేను నీకు వర్షం వచ్చేటట్టు చేశాను, నేను నీకు భక్తినిచ్చాను, ఇలా అనుకుంటుంటాం కదా మనం. అలాంటి భావన, ఆ ఆధిపత్య భావన ఒకటి. తర్వాత దేవతారాధన, ఈ రెండు అనర్థాలను తెలియజేస్తుంది ఇంద్రపూజ. దాని నుంచి మనము బయటికి రావాలి. తర్వాత వరుణపాసం, వరుణపాసం ఒకసారి నేను నందమహారాజుని వరుణపాసంతో బంధిస్తారు. ఆయన తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం కన్నా ముందుగా స్నానంకి వెళ్ళాడని చెప్పి వరుణపాసంతో బంధిస్తారు. మళ్ళీ కృష్ణుడు వరుణలోకానికి వెళ్ళి విడిపించుకొస్తాడు నందమహారాజుని. అప్పుడు వరుణుడు కృష్ణుడు చూసి దేవాదేవుడు అని కీర్తిస్తాడు అనమాట. అప్పుడు నందమహారాజుకి అనుమానం వస్తుంది, ఈ కృష్ణుడు సామాన్యుడు కాదు అనేసి. ఆ వరుణపాసం దేని తెలియజేస్తుందనంటే, ఆధ్యాత్మికత పేరుతో తీసుకునేటువంటి మత్తు మందుల్ని తెలియజేస్తుంది. మనం చూస్తుంటాం కదా, ఇటు ఈ పక్క మీరు హృషికేశ్ హరిద్వార్ ఇటు పోయారంటే వాళ్ళు తాగేదంతా మత్తు మందు, గంజాయి, భంగు, ఏమి భంగు తాగేసి ఆధ్యాత్మికంగా మెల్లగుడ్లు వేసేసి అది ఆధ్యాత్మికం అంటారు. అదేంటో మరి అర్థం కాదు. ఆ గంజాయి తీసుకుంటారు, దాంతో వాళ్ళు పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోతారు. మత్తులోకి వెళ్ళిపోయేసి అది ఆధ్యాత్మికంగా ఏదో లోకాలకు వెళ్ళిపోయారంట. ఏ లోకానికి వెళ్ళారు, పిచ్చిమాలోకం. వాళ్ళు ఉండేది ఇక్కడే జన్మమృత్యు లోకంలోనే ఉండేది. సో ఆధ్యాత్మికత పేరుతో మత్తు పదార్థాన్ని స్వీకరించేటువంటి అనర్థాన్ని ఈ వరుణపాసం తెలియజేస్తుంది. తర్వాత ఒకసారి ఒక పాము, విద్యాధరుడు ఒక పాము రూపంలో వచ్చేసి నందమహారాజుని మింగేయడం జరుగుతుంది. కృష్ణుడు వెళ్ళి మళ్ళీ విడిపిస్తాడు. వాళ్ళందరూ కూడా ఎక్కడికో పూజ చేయడానికి, అంబికాదేవిని పూజ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పాము సర్పం మింగేస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ కృష్ణుడే వెళ్ళి దగ్గరుండి విడిపిస్తాడు. ఆ అది ఆ సర్పం ఆ విధంగా మింగడం అనేటువంటిది, నంద మహారాజుని మింగడం అనేది దేన్ని తెలియజేస్తుందంటే, కృష్ణ చైతన్య తత్వాన్ని మాయావాదంతో మనం మింగేస్తే అది ఈ అనర్థాన్ని తెలియజేస్తుంది. మాయావాదులు వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణ చైతన్య తత్వాన్ని మింగేస్తారు అనమాట. ఎలా మింగేస్తారు, కృష్ణుడికి ఏమీ లేదు, కృష్ణుడు అంటే ఉన్నాడంటే కృష్ణుడు ఉన్నాడు, కానీ కృష్ణుడికి ఏమీ లేదు, రూపం లేదు, రంగు లేదు, ఏమిటి గుణాలు లేవు, ఏమి లేవు అనేసేసి ఆ విధంగా మాయావాద తత్వంతో కృష్ణతత్వాన్ని మింగివేయడం అనే అనర్థాన్ని తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత శంఖచూడు, శంఖచూడు కృష్ణుడు శంఖచూడుని సంహరించి ఆయన దగ్గర పెద్ద మణిని స్వాధీనం చేసుకుంటాడు. శంఖచూడు అంటే శంఖాకారంలో, శంఖాకారంలో ఉన్న రాక్షసుడు. ఆ శంఖచూడు మనకు దేనిని తెలియజేస్తాడంటే, ఇది మనకు బాగా అవసరమైంది, నేనే పెద్ద భక్తుణ్ణి, నేనే పెద్ద గురువుని, నేనే గురువుని, ఇంకెవరు గురువు కాదు, నన్నే నమ్మండి, ఇలాంటి ప్రతిపాదనలు మనం చూస్తుంటాం కదా, అది శంఖచూడ అనేటువంటి రాక్షసుడు అనర్థం. నేనే పెద్ద భక్తుని అంటే అసలు ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు ఇలాంటి భక్తుల ముందు అసలు మనం ఎంత, పాండవులు వాళ్ళకు వచ్చిన కష్టాల్లో కొద్ది కష్టం వస్తే భక్తుడా ఇంకేమన్నానా, భక్తే వదిలేసి వెళ్ళిపోతాం మొత్తం. నేను సాయంకాలం చెప్పుకున్నాను చూడు, హరిశ్చంద్ర, హరిశ్చంద్రకు వచ్చిన కష్టాల్లో కొంచెం మనకు వచ్చినా కూడా అస్సలు సహించలేము మనం. కృష్ణుడు నిజంగా చెప్తున్నాను ఎంత దయామయుడు, అంత కష్టాలు ఇస్తే మనం భక్తి వదిలేస్తాను, ఆయనకి భయం ఉంది, అందుకే మనకి మరీ అంత తీవ్రమైన కష్టాలు ఇవ్వట్లే ఆయన. అదే సమయంలో కొన్ని పరీక్షలు ఇవ్వాలి, పరీక్షలు లేకపోతే మరి మనం పుటం పెడితే కానీ బంగారానికి మన్ను చేకూరదని పరీక్షలు ఇవ్వాలి. అదే సమయంలో మరీ అతి పరీక్షలు మనకి ఇవ్వట్లేదు ఆయన, వదిలేస్తామని ఆయనకి తెలుసు. తర్వాత నేనే పెద్ద గురువుని అంటే, కృష్ణుడు జగద్గురువు ఆయన, కృష్ణం వందే జగద్గురు, 5 నిమిషాలు, కృష్ణం వందే జగద్గురు, ఆయనకన్నా పెద్ద గురువు ఎవరు లేరు, మరి ఆయన కాదనేసేసి మనం ఎవరైనా సరే గురువు అని చెప్పేసి ప్రతిపాదించుకుంటున్నారు అని అంటే, ప్రభుపాదులు వారు ఒక ఉపన్యాసంలో చెప్తారు, నేను కృష్ణుడి తరపున సేవకుణ్ణి, నేను కృష్ణుడి తరపున గురు శిష్య పరంపర తరపున వీళ్ళందరి బాధ్యతను తీసుకున్నటువంటి సేవకుణ్ణి అని అనుకున్నటువంటి వారే గురువు. అలా ఏదో నామమాత్రంగా అనడం కాదు, నోటితో అనడం కాదు, నోటితో మామూలుగా బయట అంటుంటారు చూడండి నాయకులు, నేను మీ అందరికీ సేవకుణ్ణి అని చెప్పేసి ఆ తర్వాత ఏం చేస్తారు, అలా కాకుండా హృదయపూర్వకంగా గురువుని అంటే శిష్యులందరినీ భగవద్ధామానికి తీసుకెళ్లేటువంటి సంపూర్ణ ప్రయత్నం చేయగలిగేవారు, ఆ ప్రయత్నంలో తన శిష్యుల్ని ముందుండి నడిపించేవారు. గురువు అని అంటే ఇంకొక అర్థం కూడా చెప్తుంది శాస్త్రం, తనలాంటి గురువుని తయారు చేయగలిగేవాడు. నాయకుడు అని అంటే శాస్త్రం అర్థం చెప్తుంది, తనలాంటి నాయకులను తయారు చేయగలిగేవాడు. అంతేకాండి నేనే గురువుని, నేనే గురువుని అని అంటే ఈ శంఖచూడ రాక్షసుడు పరిస్థితి. తర్వాత అరిష్టాసురుడు, ఈ అరిష్టాసురుడు అనే రాక్షసుడు వచ్చి ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డీవియేషన్స్ అంటే ఇప్పుడు ఈ చూడండి మనం చెప్తుంటే ఏమి, అది సహజీయ, సహజీయ అనేసి అంటే నేనే కృష్ణుడిని, నేనే రాధని అని చెప్పేసి వేషాలు వేసుకుని తిరిగేస్తుంటారు బృందావనంలో మనం చూస్తుంటాం. పేరుకి ఆధ్యాత్మికత కానీ కనిపిస్తుంది, కానీ అందులో తప్పుడు మార్గాలు, అవి ఫిలాసఫీలో డీవియేషన్స్, తత్వంలో పక్క మార్గాలు, అవన్నీ కూడాను రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, తత్వంలో జాగ్రత్తగా ఉండాలి మనం. అరిష్టాసురుడు ఆ అనర్థాన్ని తెలియజేస్తాడు. తర్వాత చివరిగా వ్యోమాసురుడు, ఈ వ్యోమాసురుడు ఏ అనర్థాన్ని తెలియజేస్తున్నాడంటే సాంగత్య అనర్థాన్ని. ఎవరితో కపట అవతారాలతో సాంగత్యం చేసినా, లేకపోతే దొంగలతో సాంగత్యం చేసినా, లేకపోతే మూర్ఖులతో సాంగత్యం చేసినా, దొంగలతో అనంటే సహజంగా దొంగిలించే స్వభావం కలిగిన వాళ్ళు, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. మూర్ఖులు అనంటే ఆధ్యాత్మిక జీవితం విలువ తెలియకుండా ఉండేవాళ్ళు, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. తర్వాత కపట అవతారాలు, కొద్దిమంది నేనే భగవంతుని అని చెప్పి ప్రకటించుకుంటుంటారు బయట, అసలు వాళ్ళ జోలికి పోకూడదు మనం, వాళ్ళ జోలికి కూడా పోకూడదు. దేవాదేవుడు కృష్ణుడిని పెట్టుకొని నేను భగవంతుని అని ప్రకటించుకునేటువంటి అసలు వాళ్ళ జోలికి పోకూడదు. ఈ వ్యోమాసుర రాక్షసుడు తెలియజేసేటువంటి అనర్థం అన్నమాట. సో ఈ అనర్థాలని భక్తివినోద్ ఠాకూర్ శ్రీ చైతన్య శిక్షామృతంలో చెప్పి ఏమన్నారంటే, ప్రతిరోజు భక్తుడు ఉదయాన్నే జపం చేయడానికి ముందు ఈ అనర్థాలన్నీ ఒకసారి లిస్టు స్మరించుకొని, కృష్ణ ఈ అనర్థాలన్నీ నాలో ఉన్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడాలి, నాకు సహాయం చెయ్యి అనే భావంతో గనక అతను జపం చేస్తే ఖచ్చితంగా ఈ అనర్థాలన్నిటి నుంచి అతను బయటపడతాడు. అసలు ఇన్ని ఉన్నాయని ముందు మనం ముందు గుర్తించాలి. మనం మామూలుగా అనర్థాలు ఏమిటంటే మనము మోసపోసినట్టుగా ఒక లెక్క ఒక మాటలో చెప్పేస్తాం, కామక్రోధాలు మధుమోహమాశ్చర్యాలు ఉన్నాయి అనేసి. అట్లా కాదు, అది ఏ రకాలుగా ఉన్నాయి అది చెప్పు, ఇన్ని రకాలుగా ఉన్నాయి. వీటిని మనం స్మరిస్తే ఖచ్చితంగా మనం వీటి నుంచి బయటపడతాం అన్నమాట. హరే కృష్ణ. ఈ కీర్తన 2 నిమిషాల కీర్తన పూర్తి చేసి 10:30 ప్రసాదం అన్నారు కాబట్టి ఒక 2 నిమిషాల కీర్తన పూర్తి చేసి బయలుదేరుతాం. మృదంగం తీసుకోండి. పూతన కపట గురు, సూడగురు కపట మనస్సు, కలుషితమైన మనస్సు. ఇది భక్తివినోద్ ఠాకూర్ చెప్పిన వివరణ అండి. ఇదంతా ప్రభుపాదుల వారి యొక్క గురువు గారి తండ్రి గారు శ్రీ చైతన్య శిక్షామృత అని చెప్పి రాశారు. అందులో ఈ వివరణ అంతా కూడా ఉంది. ఆయన చివరి చెప్పిన మాట ఇది, ప్రతిరోజు జపం చేసే ముందు ఈ అనర్థాలని ఒకసారి తలుచుకొని ఇవి నాలో పోవాలని చెప్పి భావంతో జపం చేయండి అంటారు ఆయన. ఆ ప్రయత్నం చేయొద్దాం మనం.
కృష్ణ గోకుల ఐసే శ్రీ భగవాన్ కో బారంబార ప్రణామ హే. కృష్ణ జినకా గోకుల జినకా గోకుల ఐసే శ్రీ భగవాన్ బారంబార ప్రణామ హే. యశోద జినకీ మయ్యా హై, నంద జీ బాపయ్యా హై, ఐసే శ్రీ గోపాల్ కో బారంబార ప్రణామ హై. జినకీ జాయా హై, అద్భుత జినకీ మాయా హై, రాధా జినకీ జాయా హై, అద్భుత జినకీ మాయా హై, ఐసే శ్రీ ఘనశ్యామ కో బారంబార ప్రణామ హే. లోటు లోటు దది మకను కాయో గ్వాల బాల సంగ దేను చరయో, ఐసే లీలా ధామ కో బారంబార ప్రణామ హే. ద్రుపద సుత కో రాజ బచాయో, గ్రాహ సే గజ కో పండ చుడయో, పండ చుడ ऐसे कृपा धाम को बारंबार प्रणाम है। कुरु पांडव को युद्ध मचायो, अर्जुन को उपदेश सुनायो, कुरु पांडव को युद्ध मचायो, अर्जुन को उपदेश सुनायो, ऐसे दीनानाथ को बारंबार प्रणाम है। कृष्णा जन का नाम है, गोकुल जन का धाम है, ऐसे श्री भगवान को बारंबार प्रणाम है। कृष्णा जिनका गोकुल जिनका, ऐसे श्री भगवान हरे कृष्णा, हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। जय राधा गोविंद राधा गोविंद राधे, जय जय प्रभुपाद 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 प्रभुपाद। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल, श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद की जय, श्री श्री पद्मावती बालाजी भगवान की जय, युगधर्म हरिनाम संकीर्तन की जय, श्रीमद्भागवतम की जय, श्रील प्रभुपाद की जय। नितय गौर प्रेमानंदे हरि हरि बोल, द्वादशी महाप्रसादम की जय।